ಅಂತರಾಯತಿಮಿರೋಪಶಾಂತಯೇ ಶಾಂತಪಾವನಮಚಿಂತ್ಯ ವೈಭವಂ ತಂ ನರಂ ವಪುಷಿ ಕುಂಜರಂ ಮುಖೇ ಮನ್ಮಹೇ ಕಿಮಪಿ ತುಂದಿಲಂ ಮಹಃ ಶರಣಂ ಕರವಾಣಿ ಶರ್ಮದಂ ತೇ ಚರಣಂ ವಾಣಿ ಚರಾಚರೋಪಜೀವ್ಯಂ ಕರುಣಾಮಸೃಣೈಃ ಕಟಾಕ್ಷಪಾತೈಃ ಕುರು ಮಾಂ ಅಂಬ ಕೃತಾರ್ಥ ಸಾರ್ಥವಾಹಂ ಶಾರದಾ ಶಾರದಾಂಭೋಜವದನಾವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿಸ್ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ವಿಮಲಪಟೀ ಕಮಲಕುಟೀ ಪುಸ್ತಕರುದ್ರಾಕ್ಷಶಸ್ತಹಸ್ತಪುಟೀ ಕಾಮಾಕ್ಷಿ ಪಕ್ಷ್ಮಲಕ್ಷಿ ಕಲಿತ ವಿಪಂಚಿ ವಿಭಾಸಿ ವೈರಿಂಚಿ ವಾಗರ್ಥಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸಶಂಕರಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಯಜ್ಞೇಶ ಅಚ್ಯುತ ಗೋವಿಂದ ಮಾಧವ ಅನಂತ ಕೇಶವ ಕೃಷ್ಣ ವಿಷ್ಣು ಹೃಷೀಕೇಶ ವಾಸುದೇವ ನಮೋಸ್ತುತೇ. ಪ್ರಣತಕ್ಲೇಶನಾಶಾಯ ತೋತ್ರವೇತ್ರೈಕಪಾಣಯೇ ಜ್ಞಾನಮುದ್ರಾಯ ಕೃಷ್ಣಾಯ ಗೀತಾಮೃತದುಹೇ ನಮಃ. ಕರಕಲಿತ ನಿದರ್ಶಿತಾತ್ಮ ಮುದ್ರಃ ಪರಿಕಲಿತೋನ್ನತ ಬರ್ಹಿ ಬರ್ಹಚೂಡಃ ಇತರ ಕರಗೃಹೀತ ವೇತ್ರತೋತ್ರಃ ಮಮ ಹೃದಿ ಸನ್ನಿಧಿ ಮಾತನೋತು ಕೃಷ್ಣಃ. ಮಮ ಹೃದಿ ಸನ್ನಿಧಿ ಮಾತನೋತು ಕೃಷ್ಣಃ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀ ವಿಷ್ಣುರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ. ಶ್ರೀ ವಿಷ್ಣುರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ. ಶ್ರೀ ವಿಷ್ಣುರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ. ಶ್ರೀಕೃಷ್ಣ ಶರಣಂ ಮಮ. ಶ್ರೀಕೃಷ್ಣ ಶರಣಂ ಮಮ. ಶ್ರೀಕೃಷ್ಣ ಶರಣಂ ಮಮ. ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀ ಶಾರದಾ ಪರಮೇಶ್ವರ್ಯೈ ನಮಃ. ಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಾಯ ನಮಃ. ಶ್ರೀಮಜ್ಜಗದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಜಗದ್ಗುರುವಲ ಅನುಗ್ರಹಾದೇಶಂತೋ ಶ್ರೀ ಶಾರದಾ ಮಾತ ಕಟಾಕ್ಷಂತೋ ಶ್ರೀಕೃಷ್ಣ ಕೃಪತೋ ಚೆಪ್ಪುಕು ವಸ್ತುನ್ನ ಶ್ರೀಮದ್ ಭಗವದ್ಗೀತಾ ಪ್ರವಚನ ಮಹಾಯಜ್ಞಂ ನಿನ್ನಟಿ ರೋಜುನ 13వ ಅಧ್ಯಾಯಂ ಕ್ಷತ್ರಕ್ಷೇತ್ರಜ್ಞ ವಿಭಾಗ ಯೋಗಾನ್ನಿ ಮನಂ ಚೆಪ್ಪುಕುಂಟೂ ಉನ್ನಾಂ. ఇది ఒక ప్రధానమైనటువంటి అధ్యాయమే. దేనికదే అలా చెప్పుకుంటాం, ఎందుకంటే దాని మీద ఒక ప్రత్యేక దృష్టి ఉండాలి. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం నుంచి జ్ఞాన షట్కం అన్నారు ఇక్కడ. అయితే జ్ఞానం అంటే ఏమిటి అది కూడా తెలియాలి కదా. జ్ఞానం మనం అంటూ ఉంటాం, జ్ఞాన మార్గం అండి జ్ఞాన మార్గం అని. భక్తి మార్గం జ్ఞాన మార్గం అంటే భక్తిలో జ్ఞానం లేదా అజ్ఞానం ఉందా? ఎందుకు అలా చెప్తున్నాం అంటే, కర్మ మాత్రం అజ్ఞానమా? కర్మకు సంబంధించి జ్ఞానం లేకపోతే కర్మ చేయగలరా? కర్మకు ఎంతో జ్ఞానం అవసరమే. మరి జ్ఞానమని ప్రత్యేకించి విడిగా ఎందుకు చెప్తున్నామంటే, జ్ఞానం అనే మాటకి ఇక్కడ బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మజ్ఞానం అనేది ప్రధానమైనటువంటి శబ్దములు. ఆత్మజ్ఞానమన్నా బ్రహ్మజ్ఞానమన్నా ఒకటే. ఆత్మజ్ఞానం అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం, మరి బ్రహ్మజ్ఞానం రెండు ఒకటి ఏమిటంటే, నీ గురించి బాగా తెలిస్తే నువ్వే బ్రహ్మమని తెలుస్తావు కనుక దానికి బ్రహ్మజ్ఞానం అని కూడా పేరు ఇక్కడ. అది పరమమైనటువంటి కైవల్య హేతువు, అందులో సందేహం లేదు. అయినప్పటికీ మరి భక్తి మొదలైనవి అంటే బ్రహ్మజ్ఞానములున్న బ్రహ్మమునే జ్ఞానముతో పట్టుకున్నట్టు భక్తి అనిపించుకుంటున్నది, అది జ్ఞానభక్తి అని తెలుస్తున్నది. జ్ఞానం లేకుండానే ఆయన్నే శరణి వేడి స్వామి నువ్వే నన్ను అనుగ్రహించాలి అన్నామా, అది కూడా భక్తే. కనుక తెలిసి తెలియక కూడా భగవంతుడిని ఆశ్రయించవచ్చు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వసాక్షి, సర్వకర్త, సర్వవ్యాపకుడు అనే భావంతో ఆశ్రయించినంత మేరకు అది గొప్పదే. అది నిష్కామమైతే మరీ గొప్పది. కానీ ఏదైతే మనం అక్కడ భగవంతుడిని ఆశ్రయించామో ఆయనే మనలో తనలో మనలో ఆత్మగా ఉన్నాడని తెలుసుకోవడం అన్నదే అది జ్ఞానంగా పండుతుంది. కనుక ఆత్మజ్ఞానమన్న బ్రహ్మజ్ఞానమన్న ఒకటి. అయితే ప్రతివాడి ఆత్మ అనగానే నేను అని ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడు. ఇందులో చాలామంది, చాలామంది ఏంటి, 99.9% మంది, ఒకవేళ శాస్త్ర పండితులైనప్పటికీ చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ విషయాన్ని చెప్పగలరేమో కానీ తర్వాత బహిర్ముఖం అయినప్పుడు అందరి ప్రవృత్తి ఒకటే, దేహమే నేను అనే భావం ప్రతివారికి ఉంటుంది, అందులో సందేహం లేదు. దానిని తొలగించి నువ్వేమిటో చెప్పడం కోసం ఏర్పడింది జ్ఞానం. ఇది పొందేమా, ఇంకా వేరే పొందవలసింది ఏమీ లేదు. అందుకే ఏది తెలుసుకోవాలో అది చెప్తున్నానని 7వ అధ్యాయం నుంచి ప్రారంభించి దానినే కొనసాగిస్తున్నాడు పరమాత్మ. సరిగ్గా మనకు మధ్యలో భక్తి యొక్క ఆవశ్యకత, అనన్యభక్తి యోగం వల్లనే అది పండుతుంది. గనక జ్ఞాని కూడా భక్తుడే. అనన్యభక్తి అంటే ఇతరములన్నీ విడిచిపెట్టి పరమాత్మని ఆశ్రయించిన ఒక భక్తి అయితే పరమాత్మకు ఇతరముగా ఏదీ లేదు అని తెలుసుకుని ఆఖరికి నేనబడే ప్రత్యేగాత్మ కూడా పరమాత్మయ్యని ఎరుక అది అనన్యమే అవుతుంది. గనక అటువంటి ఎరుకలో కేవలం పరమాత్మ స్పృహ తప్ప మరొకటి ఉండదు. గనక అది ఉత్తమ ఉత్కృష్ట భక్తి కింద చెప్పారు, అది కూడా భక్తి కిందనే చెప్పబడుతోంది. అందుకే తేషాం జ్ఞానీ నిత్యయుక్త అని అహం సచ మమ ప్రియ అని చెప్పాడు. అటువంటి భక్తుడు వైభవమే మనం భక్తి యోగంలో చెప్పుకుని ఆ తర్వాత కృష్ణ పరమాత్మ స్పష్టముగా ఆత్మానాత్మ వివేకం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్న గొప్ప అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇది చాలా విశిష్టమైనది. నిజానికి నిన్న ఇంచుమించు సగం దాటిపోయాం ఈ అధ్యాయాలు చెప్పుకుంటూ. ఈ అధ్యాయంలో 18 శ్లోకాలకు వచ్చాయి. 18 శ్లోకాలు ఒక ప్రకరణం. అందులో స్వామి ఏం చెప్పాడంటే ముందు క్షేత్రం అంటే ఏమిటో వివరించాడు. దీన్ని క్షేత్రం అని తెలుసుకో. క్షేత్రం అంటే కేవలం స్థూల శరీరం మాత్రమే కాకుండా సూక్ష్మ శరీరములైనటువంటి మనోబుద్ధి ఇత్యాదులు, వాటి యొక్క వికారములు కూడా క్షేత్రమే అని చెప్పాడు. వాటి వికారములు అంటే సుఖము, దుఃఖము, చేతన, ధృతి, ఇచ్ఛ, ద్వేష, ఇవి వికారములు. ఈ వికారములు కూడా క్షేత్రమే అని చెప్పాడు. మరి క్షేత్రజ్ఞుడు ఎవరు? ఇలాంటి క్షేత్రాలు ఎన్నో ఉంటాయి. క్షేత్రేషు బహువచనం. వీటన్నిటికీ చైతన్యమిచ్చేవాడు ఒక్కడే, వాడి పేరు క్షేత్రజ్ఞుడు అన్నారు ఇక్కడ. కానీ క్షేత్రములు ఎన్నో ఉన్నా క్షేత్రజ్ఞుడు ఒక్కడే అని జ్ఞానం కలిగించారు. అయితే ఇప్పుడు క్షేత్రం అంటూ ఉన్నప్పుడు ఆ క్షేత్రాభిమానుడు ఉంటాడు కదా, వాడి సంగతి ఏమిటి? వాడిని ఏమనాలి? పేరు మన జీవుడిని విన్నాంగాని అంటున్నా కానీ వాడు ఏమంటాం? వాడు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నవాడు అంటారా? అంటే అదంతా స్వామి క్షేత్రంలోకి తీసేశాడు. జాగ్రత్తగా ఉంటే సుఖము దుఃఖము ఇచ్చాద్వేష ఇత్యాది వికారాలన్నీ ఎక్కడికి పెట్టాడు? క్షేత్రంలో పెట్టాడు. మరి క్షేత్రజ్ఞుడు వీటన్నిటికీ చేతనత్వాన్ని చిన్న చైతన్య స్వరూపుడు. ఎందుకంటే క్షేత్రము జడము, క్షేత్రజ్ఞుడు చైతన్యము. ఇది మనం చెప్పుకున్నాం. క్షేత్రాన్ని ఉన్న లక్షణాలు అంటే అనిత్యం, అది నిత్యము కాదు. క్షేత్రజ్ఞుడు నిత్యుడు. క్షేత్రము సర్వజ్ఞం కాదు, అసలు ఏదీ కాదు, అది అజ్ఞమే. అది అని క్షేత్రజ్ఞ అన్నాడు. కానీ క్షేత్రాల దగ్గర జ్ఞాశబ్దం లేదు. జ్ఞానే చైతన్యం అంతా క్షేత్రజ్ఞుడిదే. మరి ఇక్కడ మన జీవుడిని ఎలా అనగలుగుతున్నామండి? జీవశబ్దం ఎక్కడైనా వచ్చిందా? పో, నా క్షేత్రం గురించి చెప్పినప్పుడు ఎలాంటి పదాలు వాడాడు క్షేత్రజ్ఞుడి గురించి? అయితే ఒక మాట అన్నాడు, ఈ క్షేత్రజ్ఞుడు నీకు అర్థమవ్వాలంటే మాత్రం 30 లక్షణాల జ్ఞానం ఉంటే గానీ అర్థం కాదయ్యా అని చెప్పాడు. ఆ 30 లక్షణాల జ్ఞానము అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, రాజ్యవం అని మొదలుపెట్టి క్రమంగా అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, అప్పటి వరకు చెప్పబడ్డటువంటి 30 లక్షణములు. అంటే వాడు అధ్యాత్మ జ్ఞాన నిత్యుడు కావాలి. తత్వజ్ఞాన అర్థమేదో దానినే ఎప్పుడు దర్శిస్తుండాలంటే తత్వజ్ఞానానికి ప్రయోజనమైన మోక్షమునందే దృష్టి పెట్టి ఉంచాలి. అదే పరమ ప్రయోజనంగా ఉంటూ తత్సాధన అనుష్ఠానే ప్రవృత్త అన్నాడు. దానికి సంబంధించిన సాధన చెయ్యాలి. అటువంటి వాడికే క్షేత్రజ్ఞుడు అనేది అర్థమవుతుంది సుమ అన్నాడు. అది ఎప్పుడు చెప్పాడండి? క్షేత్రం అంటే చెప్పి, క్షేత్రజ్ఞుడు చెప్పకుండా జ్ఞానం చెప్పి, ఈ జ్ఞానం ఉన్నవాడికి అది అర్థమవుతుంది అని చెప్పాడు. 30 లక్షణాలు ఉన్నవాడికి అది లేకుండా ఏకాగ్రంగా వినే బుద్ధిశక్తి మనకు ఉందనుకోండి, థియరిటికల్గా అర్థమవుతుంది. ఒకవేళ ఏది, బుద్ధిశక్తి ఏకాగ్రత రెండు ఉంటే థియరిటికల్గా క్షేత్రజ్ఞుడు అర్థమవుతాడు. కానీ అనుభవపూర్వకంగా కావాలంటే మాత్రం 30 లక్షణాలు ఉండాలని ముందే చెప్పాడు. ఆ 30 లక్షణాలు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకోనక్కర్లేదు. అటు తర్వాత చెప్తున్నది క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణం. క్షేత్రజ్ఞుడి లక్షణాలు కూడా నిన్న మనం పూర్ణంగా వివరించుకున్నాం. అనాదిమత్ పరం బ్రహ్మ నసతన్ నాసదుచ్యతే సర్వత పాణిపాదంతత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ బహిరంతశ్చ భూతానాం అచరంచరమేవ చ సూక్ష్మత్వాత్ తత్ అవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిః తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఈ శ్లోకములన్నీ క్షేత్రజ్ఞుడి గురించి చెప్తున్నాయి. ఇక్కడ మనం క్షేత్రజ్ఞుడి గురించి చెప్పేటప్పటికల్లా పరమేశ్వరుడు పరమాత్మ అనే భావమే ఇందులో కనబడుతోంది తప్ప దేహాదులతో ఉంటూ సుఖదుఖాలు అనుభవించువాడు అనేది లేదు. మన జీవుడంటే సుఖదుఖాలు అనుభవిస్తూ కించిజ్ఞత అల్పజ్ఞుడైనటువంటి వాడు ఎవడో వాడిని జీవుడు అంటున్నాం. కానీ ఇక్కడ జీవశబ్దం ఎక్కడా రాలేదు మీరు గమనించినట్లయితే. అనాదిమత్ పరం బ్రహ్మ చెప్పడమే పరం బ్రహ్మ అన్నాడంటే జీవుడు పరంబ్రహ్మ ఎలా అవుతున్నది కాడా? సరే తర్వాత చూద్దాం. పరంబ్రహ్మ అంటూ పరంబ్రహ్మ స్వరూపమైనటువంటి లక్షణాలే క్షేత్రజ్ఞుడు చెప్పాడు, క్షేత్రం గురించి వివరించాడు. మరి జీవుడు ఎవరు? వాడు గురించి చెప్పకపోతే ఎలాగా? క్షేత్రం ఇలా ఉండి క్షేత్రజ్ఞుడు అలాగ అయితే సమస్య లేదు మనకి, ఎందుకంటే క్షేత్రం జడం, అది ఎలాగూ పోతుంది. క్షేత్రజ్ఞుడు ఆయన నడుపుకుంటున్నాడు, మరి సమస్య ఎవరికి? ఎవరికి బోధ, ఎవరికిది? అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అయితే ఇప్పుడు చెప్పబోతున్నది జీవుడు గురించి, ఇక్కడ నుంచి చెప్పబోతున్నాడు ఆయన. కానీ ఉన్నది క్షేత్రక్షేత్రజ్ఞులు మాత్రమే అని మొట్టమొదటి ప్రతిపాదన చేస్తున్నాడు. క్షేత్రక్షేత్రజ్ఞులు మాత్రమే ఉన్నాడు, మరి జీవుడు ఎందుకు? మరి జీవుడు ఎవడు? వాడు గురించి నిన్న మన సూచనప్రాయంగా ఒక మాట చెప్పుకున్నాం. అంతఃకరణం ఒకటి ఉన్నది, మనస్సు బుద్ధి ఇవన్నీ కలిపి అంతఃకరణం. ప్రతి వారికి ఇంతవరకు వస్తారు, ప్రతి వాళ్ళు మనస్సు బుద్ధి వరకు వస్తారు, పైదానికి వెళ్ళలేం. ఎంత ఆలోచించినా ఈ మనస్సు బుద్ధి వరకు వచ్చి ప్రతి వారు ఆగుతున్నారు కదా. ఇప్పుడు మనస్సు బుద్ధి దేని కిందకు వస్తాయి? క్షేత్రజ్ఞుడి కిందకు వస్తాయా క్షేత్రం కిందకు వస్తాయా? నిన్న వరకు మనం స్పష్టంగా చెప్పుకున్నాం కదా, మనోబుద్ధులు కూడా ఇంద్రియములే, కరణములు మొత్తం 11 కరణములు క్షేత్రంలోకి వచ్చేస్తాయన్నాడు. క్షేత్రం అనగా జడం, జడంలోకి వెళ్ళిపోయి మనస్సు బుద్ధి కూడా. మరి జీవుడెవడు? మరి క్షేత్రజ్ఞుడు అంటే చెప్పుకున్నాం కదా, కేవల చైతన్యస్వరుడు క్షేత్రజ్ఞుడు అని సర్వక్షేత్రములు ఎందుకు ప్రకాశిస్తున్నాడు? ఒక్కడే ఒక్కడుగా సర్వక్షేత్రాలని ప్రకాశింపజేస్తున్న వాడెవడు ఎవడున్నాడో వాడి నుంచి చైతన్యం పొందినది బుద్ధి, అంతఃకరణము అన్నాడు. ఇక్కడ బుద్ధి పరమాత్మకి సమీపవర్తిట, అందుకే ఆయన యొక్క ప్రభావం దీని మీద పడుతుంది ఎక్కువగా, అంతఃకరణమునందు. ఎందుకంటే నిన్ననే మనం ఉదాహరణ చెప్పుకున్న అబ్దమునందు సూర్యుని యొక్క కాంతి ప్రతిఫలిస్తుంది, గోడ మీద రాతి మీద కాదు. మిగిలిన స్థూలమైనటువంటి ఇంద్రియాలు పంచభూతాలు రాయి వంటివి, అవి కాంతిని బుద్ధి నుంచి పొందుతున్నాయి. కానీ బుద్ధి యందు కాంతిని ప్రసరింపజేస్తున్నది ఎవరు? క్షేత్రజ్ఞుడు. కానీ క్షేత్రజ్ఞుని యొక్క చైతన్యాన్ని పొందినటువంటి బుద్ధి ఏదిందో ఆ బుద్ధిగత చైతన్యాన్ని జీవుడు అంటారు. జీవుడనే శబ్దానికి ఇది నిర్వచనం. కానీ అంతఃకరణమంతా కూడా ఈశ్వర చైతన్యంతో నిండిపోయింది. ఆ ఈశ్వరుడు లేకపోతే జడం అండి. ఇక్కడ ఈశ్వర చైతన్యం వల్లను అంతఃకరణం పనిచేయడం మొదలెట్టింది. అంటే బుద్ధి మనస్సు, బుద్ధికున్న వికారాలు మనస్సుకున్న వికారాలన్నీ దేని వల్ల పనిచేస్తున్నాయి? క్షేత్రజ్ఞుడి వల్ల పనిచేస్తున్నాయి. ఆ పనిచేయడంతో బుద్ధి యాక్టివేట్ అయ్యి తనకున్న వికారాలన్నీ క్షేత్రజ్ఞుడివే అనుకుంటుంది, చైతన్యానివే అనుకుంటుంది. అంతేకాదు ఆ బుద్ధి పరమాత్మ వైపు తిరగకుండా ఇంద్రియాల వైపు తిరుగుతుంది, ప్రకృతి వైపు తిరుగుతుంది. కనుక బుద్ధిగత చైతన్యం దేనితో ఇప్పుడు కలిసింది? మామూలుగా ప్రకృతితోనే మాట్లాడుతుంది. ఎప్పుడు మాట్లాడిన బుద్ధి ఇంద్రియాలతో సంబంధించిన విషయాలు మాట్లాడుతుంది, ఇంద్రియాల నుంచి ప్రపంచాన్ని పట్టుకున్న విషయాల గురించే మాట్లాడుతుంది. ఇంద్రియములు ఇంద్రియార్థములు ఈ రెండిటితో మాత్రమే బుద్ధి అనుబంధం పెట్టుకున్నది. కనుక వీటి వల్ల కలిగేవి రెండు భావాలు. ఇంద్రియార్థములతో ఇంద్రియం అనుబంధం పెట్టుకుంటే రెండు రకాల భావాలు కలుగుతుంటాయి. ఎప్పుడు కూడా ఇష్టమైన వాటి యందు ఇచ్ఛ లేదా రాగము, ఇష్టం లేని వాటి యందు ద్వేషము. అంతేకాదు ఇష్టమైనవి సంప్రాప్తించినప్పుడు సుఖము, సంప్రాప్తించనప్పుడు దుఃఖము. అలాగే ఇష్టం లేని వచ్చినా దుఃఖమే. ఈ సుఖదుఖాలు అనేటటువంటివన్నీ నిజానికి ప్రకృతి నుంచి పొందుతున్నది ఎవరు? ఇప్పుడు అనుభవిస్తున్నది ఎవరు? సుఖదుఖాలు అనుభవిస్తున్నది ఎవరు? ఇప్పుడు జీవుడంటే అర్థమైంది కదా చాలామందికి. అంతఃకరణంలో ఉపహితమైనటువంటి చైతన్యాన్ని జీవుడు అంటారు, వాడిని పురుషుడు అని చెప్పాలి. ఇక్కడ నుంచి భగవానుడు అది చెప్పబోతున్నాడు. పురుషుడు అనే శబ్దం జీవుడు గురించి విచారణ మొదలుపెట్టాడు. మరి క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం అన్నప్పుడు క్షేత్రజ్ఞ జీవ విభాగ యోగం అనొచ్చుగా. మరి ఎందుకు అలా చెప్పలేదు అంటే, ఉపాధి తాదాత్మ్యంతో కలిపి నువ్వు జీవుడు అంటున్నావు. ఉపాధి తాదాత్మ్యం లేకుండా అతడికి మూల చైతన్యం ఎవడో తెలుసుకోగలిగితే అతనే క్షేత్రజ్ఞుడు అని. కనుక బుద్ధి క్షేత్రజ్ఞుడైన ఈశ్వరుని తెలుసుకోగలిగితే ఆ బుద్ధి యందు నిహితమైన ఏ చైతన్యం ఉందో అది క్షేత్రజ్ఞుడైన తెలుసుకుని అది నేనని గ్రహించగలదు, అహం బ్రహ్మాస్మితికి వెళ్ళగలదు. అలా కాకుండా అహం దేహోస్మి, దానికి ఉపన్యాసం అక్కర్లేదు, రోజు అనుకుంటున్నది అది ఇక్కడ. అందుకు భగవానుడు ఆ జీవ వివేకాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అయితే ఇది ఎవరికి తెలుస్తుంది అంటే, ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయంచ ఉక్తం సమాసత. నేను ఈ విధంగా నీకు క్షేత్రం జ్ఞానం జ్ఞేయం ఈ మూడు సమాసత సమగ్రముగా చెప్పానన్నాడు. సమాసత అంటే సారాంశముగా అని అర్థం, సంపూర్ణముగాను కూడా అర్థం. ఇక్కడ క్లుప్తంగా చెప్పానంటే అర్థం ఏది విడిచిపెట్టలేదని. అయ్యా అంత చక్కగా ఒక దగ్గరికి తీసుకొచ్చి నీకు చెప్పాను, అది సమాసత. దేని గురించి చెప్పాడు? నిన్నటి వరకు చెప్పుకున్న అధ్యాయ విభజన అంతా ఈ శ్లోకంలో ఉందండి. ఇదం ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయంచ. క్షేత్రం అంటే ఏం చెప్పాడు? ఆ 30 లక్షణాలు కూడిన జ్ఞానం అంటే ఏం చెప్పాడు? ఆ జ్ఞానం ద్వారా తెలుసుకోవాల్సిన క్షేత్రజ్ఞుడు ఎవరో చెప్పాడు కదా, అది జ్ఞేయం. ఈ మూడు చెప్పాను అన్నాడు. అంటే చెప్పడమే కాకుండా కింద విషయ సూచిక కూడా బాగా ఇచ్చారండి. దీన్ని బట్టి నీకు విషయం విభాగంగా ఉంటే అర్థమవుతుంది. అలా విభాగం చేసి పెట్టేశాడు. అయితే ఇది మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయ ఉపపద్యతే. ఈ చెప్పినది స్పష్టంగా ఎవడికి తెలుస్తుందంటే, నా భక్తుడైన వాడికి మాత్రమే తెలుస్తుంది. ఇది తెలుసుకోండి. అదే క్యూరియాసిటీతోనో ఇంట్రెస్ట్తోనో ఆధ్యాత్మ విద్య ఎప్పుడూ చదవకూడదు. అది కేవలం భక్తుడైన వాడే. భక్తుడే అంటే భగవంతుడే పరమగతి అని భావించేవాడే భక్తుడు. ఒకటే మాట, భగవంతుడే పరమగతి అని భావించాలి. పరమగతి అంటే ఉన్నదాయనే కానీ తెలుసుకోలేకపోతున్నాను, అది నా అజ్ఞానం. పొందవలసింది ఆయన్నే, పొందవలసినది ఆయననే. కనుక భగవంతుడినే పొందాలని, ఆ భగవంతుడు అనే దానికి మీరు పరమాత్మని పేరు పెట్టుకోండి, పరమేశ్వరుడిని పేరు పెట్టుకోండి, బ్రహ్మమని పేరు పెట్టుకోండి. బ్రహ్మముని పరమాత్మని మాత్రమే పొందాలి అనుకుంటూ బుద్ధి ఆయన వైపే ఎవడు తిప్పుతూ ఆయన తప్ప మరొకటి లేదనేటువంటి అనన్యాశ్రయ స్థితిలో ఉంటాడు వాడు భక్తుడు. అటువంటి భక్తుడు దీన్ని తెలుసుకున్నాక మద్భావాయ ఉపపద్యతే, నా భావమును తెలుసు పొందుతున్నాడు అన్నారు. మద్భావాయ అనే వాటికి నా భావము యొక్క కొరకై అని అర్థం. మద్భావాయ నా భావం అంటే మద్భావము అనే మాటకి ఇక్కడ పరమాత్మ భావమే, పరమాత్మ భావమునకై అతను పొందుతున్నాడు. ఎవరికైతే నా భక్తుడు ఉంటాడో వాడు మద్భావాయ అవుతాడు. అంటే నన్ను పొందాలనుకుంటున్నటువంటి నా భక్తుడు ఇది తెలుసుకుని నన్ను పొందుతున్నాడు. ఇది దీని యొక్క అర్థం. అని భక్తుడైన వాడు ఈ క్షేత్రజ్ఞ విభాగం రెండింటి మధ్యలో ఉన్న జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకున్నట్లయితే అటువంటి భక్తుడు మద్భావం పొందుతున్నాడు. మద్భావం అంటే బ్రహ్మభావం, పరమాత్మని పొందుతున్నాడు అని అర్థం. అయితే ఇప్పుడు ఒకటి మనకు అర్థమైంది ఏంటంటే, భక్తుడు అనే విషయం మనకు అర్థమైంది కనుక భక్తుడు అంటే ఏమిటో ఇక్కడ చక్కగా చెప్తున్నారు భగవత్పాదులు వారు. ఆయన మాటలో చూడాలి, మద్భావాలు అంటే అర్థమైపోయింది కదా పరమాత్మ భావం. ఇప్పుడు మద్భక్తుడు అన్నాడు కదా, భక్తుడికి మనం ఏదో అర్థం చెప్పుకున్నాం కానీ భగవత్పాదుల వారు ఈ సందర్భంలో భక్తుడికి ఏమిటో అర్థం చెప్తున్నారు. మయి సర్వేశ్వరే పరమ గురువు వాసుదేవే సమర్పిత సర్వాత్మ భావ. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ భక్తుడంటే వీడండి. వాసుదేవుని యందు సర్వాత్మభావము సమర్పించిన వాడు. సర్వాత్మభావం అంటే నేను నాది అనే సమస్త భావము పరమాత్మకు అర్పించిన వాడు భక్తుడండి. ఇప్పుడు భక్త శబ్దం వాడడానికైనా తగుని వారమా అని ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ అది రావడం సామాన్యమా అండి? ఇలాగని ఏదో కోరికల కోసం భగవంతుని ఆశ్రయించారు నిరుత్సాహపరచనక్కర్లేదు. వాడు దానికోసమైనా భగవంతుడిని ఆశ్రయించారు కనుక దేనికి ఆశ్రయించారు అది గొప్పది కాకపోవచ్చు, కానీ దేనిని ఆశ్రయించారు అది గొప్పది కనుక వారిని కూడా మనం అభినందించాల్సిందే. కానీ ఇక్కడ వాడు ఆశ్రయించిన వస్తువు గొప్పది, ఎప్పటికైనా క్రమంగా దాని ప్రభావం చేత వాడు అనుగ్రహం పొందుతాడు. కానీ నేరుగా బ్రహ్మజ్ఞానం భగవద్ అనుభూతి పొందగలిగే స్థితి ఎవరికి ఉంటుందంటే ఇలాంటి భక్తుడికి ఉంటుంది. ఎలాంటి భక్తుడంటే వాసుదేవుని యందు సర్వాత్మభావము సమర్పించిన వాడు. అయితే వాసుదేవుడు అంటే ఎవరు? వసుదేవుడు కొడుకు అనే భావం, ఆ వసుదేవుడు కొడుకుగా వచ్చిన వాడు ఆయనే. కానీ వాసుదేవ అంటే సచ్చిత్ స్వరూప అని అర్థం అని చెప్పుకున్నాం. సత్తు వాసు చిత్తు దేవ, అది వాసుదేవ. కానీ ఇంకో మాట అన్నాడు ఇక్కడ, సర్వేశ్వరే పరమగురవు వాసుదేవ. అంటే నువ్వు భగవంతుని ఎలా ఆశ్రయిస్తావు? నీవే తల్లివి తండ్రివి అన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా చూడాలో అలాగే చూస్తాడు. నీవే నా గురుడవు అన్నారనుకోండి, గురువు ఎలా చూడాలో అలా చూస్తాడు. గురువు జ్ఞానాన్ని ఇస్తాడు, గురువు తరింపజేస్తాడు. అందుకే ఇక్కడ వాసుదేవుని యందు ఎలాంటి భక్తి ఉండాలంటే పరమ గురువు ఆయన అని ఇక్కడ అర్థం. పరమ గురువుట, పరమ గురువు అంటే ఆయన మించి మరొక గురువు లేడు. గురువులంటూ చెప్పాలంటే మొదట నారాయణ సమారంభ మనవలసిందేగా, ఆయనే శ్రీకృష్ణుడు. కానీ పరమ గురువు ఆయన, గురువులకు గురువు అది తెలుసుకో అనే భావం కలిగి ఉండాలి పరమాత్మను ఆశ్రయించేవాడికి. రెండవది సర్వేశ్వరే, అది ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం అంటాం ఇక్కడ. ఆయన విద్యలకు ఈశ్వరుడు కనుక పరమ గురువు, సర్వ ప్రాణికోట్లకు ఈశ్వరుడు కనుక సర్వేశ్వరుడు. కనుక సర్వేశ్వరుడు పరమ గురువు అయిన వాసుదేవుని యందు, పైగా సచ్చిద్రూపుడే అందరిలో ఉన్నాడు కనుక వాసుదేవుని యందు సమర్పిత సర్వాత్మ భావ. అంతేకాదు అక్కడితో ఆగలేదండి, భక్తుడనే మాటకి ఎంత నిర్వచనం ఇస్తున్నారంటే ఆ స్థితిని మనం పొందగలిగితే గాని క్షేత్రజ్ఞుణ్ణి మనం అనుభవానికి తెచ్చుకోలేం. ఎందుకంటే క్షేత్రం గురించి తెలుసుకోవడం ఎందుకంటే పరిచయించడానికి, దానితో తాదాత్మ్యం పరిచయించడానికి, దాన్ని పరిచయించడం కాదు. క్షేత్రజ్ఞుడి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఆ తాదాత్మ్యం భజించడానికి, తద్వారా ముక్తిని పొందడం కోసం. అందుకు క్షేత్రజ్ఞానం దేనికి? తత్తాదాత్మ్యం పరిచయించడానికి. క్షేత్రజ్ఞానం దేనికి? తత్తాదాత్మ్యం పొందడానికి. అది పరమం గనక దానికి అర్హత ఏమిటి? భక్తి. అందుకే మధ్యలో భక్తిరవ్యభిచారిణి ఉండాలని చెప్పడమే కాకుండా మళ్ళీ భక్తిని ఇక్కడ తెచ్చి చెప్తున్నాడు. మిగిలిన 30 లక్షణాలు మళ్ళీ తేకుండా అందులో ఒక్కటే పట్టుకొచ్చాడు భక్తిని. అంటే భక్తి అంత ముఖ్యమండి. ఆ కారణంచేనే 11వ అధ్యాయం చివరి కూడా భక్త్యాత్వనన్యయా శక్తి అహమేవం విదోజ్ఞనా జ్ఞాతుం ద్రష్టుంచ తత్వైన ప్రవిష్టుంచ అన్నంత గట్టగా చెప్పడానికి కారణం అది. అందుకే మళ్ళీ ఇక్కడ భక్తి గురించి చెప్తున్నారు. అందుకే భగవత్పాదులు వారు గొప్ప కృష్ణ భక్తులు గనకనే ఈ మాత్రం చెప్పి ఊరుకోలేదండి భక్తులంటే. మరొక మాట చెప్తున్నారు, యత్ పశ్యతి శృణోతి స్పృశతి వా సర్వమేవం సర్వమేవ భగవాన్ వాసుదేవ ఇత్యేవం గ్రహ విశిష్ట బుద్ధి మద్భక్తి అన్నాడు. భక్తి అంటే ఇదిట. ఏమనంటే యత్ పశ్యతి శృణోతి స్పృశతి, ఏది చూస్తున్నాడో, ఏది వింటున్నాడో, ఏది స్పర్శిస్తున్నాడు. అంటే స్పర్శ అంటే ఇంద్రియములతో ఏది స్పర్శిస్తున్నాడో అని అర్థం ఇక్కడ. అంటే సర్వేంద్రియములతో దేన్ని గ్రహిస్తున్నాడో అది సర్వమేవ భగవాన్ వాసుదేవ, సర్వము భగవానుడే అని బుద్ధి కలిగి యుండుటిని భక్తి అంటారు. అందుకే విశ్వరూప సందర్శన యోగం వరకు ఎందుకు చెప్పాడంటే ఏది చూసినా ఏది విన్నా అది నేనే అనే భావం నీకు కలగాలి కనుక విశ్వరూపం చెప్పడం మీద చూపించారండి ఇక్కడ. అందుకని విశ్వరూపం గొప్ప మిరాకిల్ అని కాదు, విశ్వమే పెద్ద మిరాకిల్, అది మీరు నేను సృష్టించింది కాదు గనక. ఆయన సృజించాడు తత్స్వరూపం అని ఆయన చెప్పిన తర్వాత విన్నది చూస్తున్నది కన్నది అన్నీ ఆయన స్వరూపమేం తెలియాలి. అది తెలియడమే సర్వమున్నతను దివ్య కళామయమంచు అని ఒక్క మాటలో చెప్పాడు మహాభక్తుడు. అతడే మనకు ఆదర్శం కదా ఇక్కడ. అందుకే సర్వమేవ భగవాన్ వాసుదేవ ఇత్యేవం గ్రహ విశిష్ట బుద్ధి ఏవం గ్రహావిష్ట బుద్ధి మద్భక్తి అని అద్భుతమైన నిర్వచనాన్ని ఇక్కడ చెప్పారు. అటువంటి భక్తుడైన వాడు ఈ జ్ఞానం చేత నన్ను పొందుతున్నాడు. కనుక అటువంటి భక్తుడికి ఈ క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం పనికొస్తున్నది. ఇప్పుడు పురుషుడు శబ్దం చెప్తున్నాడు. పురుషుడు అంటే ఎవరండి? నేను చెప్పానా, పురుష శబ్దానికి ఇప్పటి వరకు మీరు అనేక అర్థాలు విన్నారు. పూర్ణత్వాత్ పురుష, పురే శయనం కరోతి ఇది పురుష అని కూడా మాట చెప్పుకున్నాం. పురమునందున్నవాడు, పురమునందువాడు జీవుడా ఈశ్వరుడా? సర్వక్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుని నేనని తెలుసుకోన్నాడు స్వామి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. మరేమనుకున్నారు జ్ఞానం అంటే అంత తేలిక? సర్వక్షేత్రములు ఎందుకు క్షేత్రజ్ఞుని నేనే, ఆ నేను అనాది మత్పరం బ్రహ్మ అన్నాడు మళ్ళీ. మరి సర్వక్షేత్రములు ఎందు ఉన్నవాడు ఆయనే అయినప్పుడు పురుషుడు ఎవరవ్వాలి? పరమేశ్వరుడే పురుషుడు అవ్వాలి. మరి ఇక్కడ పురుష శబ్దం దేనికి చెప్తున్నారంటే క్షేత్రములంతటినీ కలిపి ఒక పేరు పెట్టుకుందాం మనకి, ఎందుకంటే నిన్న చెప్పినవన్నీ గుర్తులేవుగా. మహాభూతాన్యహంకార అక్కడి నుంచి మొదలు పెట్టుకొచ్చి చిట్ట చివరికి ధృతి వరకు చెప్పాడు, చేతన ధృతి వికారముల వరకు ఇదంతా కలిపి క్షేత్రం. దీని అంతటా కలిపి ఒక పేరు పెట్టేసుకుందాం, పురం పట్టణం. ఈ పట్టణం ఎవడున్నాడో వాడు ఇప్పుడు జీవుడని అర్థంలో తీసుకోవాలి. అంటే పట్టణంతో తాదాత్మ్యం చెంది ఉన్న జీవుడు, పట్టణమునకు చైతన్యమిచ్చినటువంటి ఈశ్వరుడు, రెండు ఉన్నాయి ఇక్కడ. చైతన్యమిచ్చిన జీవుడు, తాదాత్మ్యం చెంది జీవుడు అనలేదండి, చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి ఇక్కడ. పట్టణంతో తాదాత్మ్యము చెందిపోయిన ఒకనొక చైతన్యము, పట్టణమునకు చైతన్యాన్నిచ్చిన పరమ చైతన్యము, ఈ రెండు వచ్చాయి. కానీ జీవ ఈశ్వర శబ్దములు రెండు ఉత్పన్నమయ్యాయి. ఇప్పుడు ముందు జీవుడి గురించి తెలుసుకుందాం. ముందు నేనని ఏదనుకుంటున్నావో తేల్చితే దేనితో కలిపి చెప్తున్నావో అది వివరించి ఆ కలిపిన దాని నుంచి విడిగా తీస్తాడు. తీయగానే నువ్వు ఈశ్వరుడివి తేలుతావు, ఇక్కడ పరమాత్మగా తేలిపోతావు. ఆ వివరించి చెప్పడం ఇందులో ఉన్న అందం అండి. ప్రకృతిం పురుషంచైవ విధ్యనాది ఉభావపి. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్న ఉపదేశ విధానం ఎంత అద్భుతంగా ఉందో ఆలోచించండి. ఉపదేశ విధానం, అందుకే జాగ్రత్తగా వింటే, శాస్త్రం కదా, శాస్త్రం అలాగే వినాలి. ఇక్కడ మళ్ళీ మళ్ళీ చదవాలి శాస్త్రం. మళ్ళీ మళ్ళీ చదివితే కానీ వంట పట్టదు. మామూలుగా గణిత శాస్త్రానికైనా సరే మళ్ళీ మళ్ళీ మననం శ్రవణం, మళ్ళీ స్టడీ చేయాలి, మళ్ళీ స్టడీ చేయాలి, అవునా లేదా? అలాంటిది ఇది దృశ్య వస్తువు విషయం కాదు గనక, మామూలుగా కనబడే వస్తువు లాంటిది స్థూల వస్తువు కాదు, సూక్ష్మమైనది గనక దీనికి ఇంకా ఎక్కువ స్టడీ కావాలి. పరమాత్మ ఎంత చక్కగా చెప్పాడంటే 7 అధ్యాయాల్లో జాగ్రత్తగా వినండి. పరాప్రకృతి అపరాప్రకృతి అని 2 మాటలు వాడాడు. అపరాప్రకృతి అనగానే ఇందాక మనం చెప్పిన క్షేత్రమంతా తీసుకెళ్లి అపరాప్రకృతులకు పడేశాం. పరాప్రకృతి అని మరో మాట అన్నాడు ఇక్కడ. ఈ 2 నా నుంచి నడుస్తున్నాయి అంటాడు వెంటనే తర్వాత మాట. మరి పరాప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పరాప్రకృతిని జీవుడు అనాలి. పరాప్రకృతిని మనం అక్కడ ఈశ్వరుడు అనడానికి లేదు, ఎందుకంటే ప్రకృతితో తాదాత్మ్యం అయిపోయాడు. కానీ నిజానికి పరుడు గనక పరాప్రకృతి. వాడు ప్రకృతితో కలిసిపోయాడు కానీ నిజానికి ప్రకృతికి అతీతుడే. దాంతో కలిసిపోయాను అనుకుంటున్నట్టు ఇక్కడ. ఇది ఎలాంటిదంటే ఒక చిన్న ఉదాహరణ కథ. మనం పలు ప్రవచనాలు చెప్పుకున్నాం కానీ ఇక్కడ మరించి అర్థమవుతుంది. ఇప్పుడు రజకులు గాడిదలను వాడేవారు ఆ రోజుల్లో. ఆ గాడిదకి ఏం చేసేవారంటే సాయంత్రం కట్టినట్టు నటించేవారు. ఇలాగా ఒక్కసారి ఎప్పుడో కట్టాడు, అది దాని గుర్తునిపోయింది. సాయంత్రం మరి కట్టేవాడు కదా, కట్టినట్టు ఇలా అనేవాడు. కట్టిసేరేమో అనుకుందని పొద్దున్న కానీ విప్పినట్టు నటించేవాడు, విప్పిసేరేమో అనుకుందట. అలా ఉంటుందండి బంధం ప్రకృతితో ఉన్నాడు ఇక్కడ. కనుక ఆ ప్రకృతితో ఉన్న బంధం అలాంటిది. ఎందుకంటే ప్రకృతితో బంధం సహజం కాదు, అసహజం. కానీ తగులుకుంది, తగులుకు జన్మల జన్మల్లోకి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఎంత భయంకరమైన బంధం అది ఇక్కడ. మరి బంధం సహజంగా ఎవరితో ఉంది అంటే, ఈశ్వర చైతన్యం అంతఃకరణలో ప్రతిఫలించి అంతఃకరణ నుంచి ఇంద్రియాలు పట్టుకుని తద్వారా సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ కూర్చుంది అక్కడ. కానీ అంతఃకరణానికి చెందిన సుఖ దుఃఖాది ధర్మములు చైతన్యం ఉండడం వల్ల కలుగుతున్న చైతన్యానికి కలగడం లేదు. కానీ అందులో ప్రతిబింబించిన చైతన్యం, అందులో ప్రసరించిన చైతన్యం తాదాత్మ్యం చెందిపోయి సుఖము దుఃఖము అనుభవించడమే కాకుండా ఈ గుణములు ఉన్నాయే, సత్వరజస్తమో గుణములు, ఇది కూడా ప్రకృతికి సంబంధించినవే. దానితో తాదాత్మ్యం చెంది రకరకాల భావాలు సత్వరజస్తమో గుణాల వల్ల కలుగుతున్న అంతలో అర్థమవుతుంది, అంతలో అర్థం కాదు, అంతలో కోపం, అంతలో ప్రేమ, అంతలో ఆనందం, ఇన్ని రకాల భావాలు 3 గుణాల వల్ల కలుగుతున్నాయి. ఈ 3 గుణాలతో తాదాత్మ్యం చెందిపోయిన అంతఃకరణం. కనుకనే బాగా తెలుసుకోవాలి, సత్వరజస్తమో గుణములు అంతఃకరణ ధర్మాలు, అది కూడా పరమాత్మవి కావు, అంతఃకరణ ధర్మాలు. అంతఃకరణంలో పడింది. మనం మునిపే ఎన్నిమార్లు చెప్పుకున్నాం, నీలం రంగు, ఎరుపు రంగు, ఏ రంగు లేనిది అని మొత్తం ఒక గాజుకి 3 రంగులు వేసి వెనకాల దీపం పెట్టారనుకోండి, నీలం రంగు నుంచి నీలకాంతి, ఎర్ర రంగు నుంచి ఎర్రకాంతి, ఏమీ లేని చోట్ల అసలు కాంతి కనబడుతుంది ఇక్కడ. కానీ నిజానికి నీలకాంతి ఎర్రకాంతిలో నీలం ఎరుపు గాజుది, కాంతి అద్దానిది, కాంతికి నీలం ఎరుపు లేదు. అలాగే అంతఃకరణం ఈ నీలం ఎలుపు ఎరుపు లేదా ఏ రంగు లేని విధంగా 3 రకాలుగా ఉంటుంది అంతఃకరణం. దాని యందు పరమాత్మ యొక్క దీపమనే కాంతి ప్రసరిస్తుంది. ప్రసరించగానే మనం నీలకాంతి ఎర్రకాంతి అన్నట్లుగా అంతఃకరణ ధర్మాన్ని చైతన్య ధర్మంతో కలిపేశాం, కలిపి వ్యవహరిస్తున్నాం. అందుకే నేను సుఖపడుతున్నా, నేను దుఃఖపడుతున్నా, ఇది అలవాటైపోయింది. దేనివల్ల? కాంతికి రంగుతో తాదాత్మ్యం వల్ల నేను నీలం, నేను ఎరుపు, నేను తెలుపు అనుకున్నట్లుగా చైతన్యానికి అంతఃకరణ తాదాత్మ్యం వల్ల సత్వరజస్తమో గుణ సాంతో బంధం ఏర్పడి నేను సుఖపడుతున్నా, దుఃఖపడుతున్నా, రకరకాల భావాలు. ఈ గుణములతో సంగము వల్ల, ఎందుకంటే తర్వాత వాడేవన్నీ ఈ పదాలు గనక నేను ఇంత వివరణిస్తున్నాను, ఈ గుణముల సాంగత్యం వల్ల, అది అలవాటైపోవడం వల్ల ఈ కర్మ తీరి స్థూలదేహం పోయినప్పటికి కూడా సూక్ష్మదేహం అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే అంతఃకరణం సూక్ష్మదేహానికి సంబంధించి, స్థూలదేహానికి సంబంధించింది కాదు. కనుక ఈ సూక్ష్మదేహం ఏమవుతుందంటే మళ్ళీ ఈ వాసనలకు తగ్గ మరొక స్థూలదేహాన్ని పొందుతుంది. మళ్ళీ స్థూలదేహం పొందాక అక్కడ మళ్ళీ దానితో తాదాత్మ్యం చెంది మళ్ళీ మరికొన్ని కర్మలు పోగు చేసుకుని ఆ స్థూలదేహం కూడా ప్రకృతి వశాత్తు ఎప్పటికో పోవాల్సిందే, పోయిన తర్వాత మరో దేహంలో దూరుతుంటుంది. కానీ దూరుతున్నది ఏది? సూక్ష్మదేహం. తెలిసింది కదా, సూక్ష్మదేహం తనంత తాను దూరగలదా, తనంత తాను చేయగలదా, చైతన్యం అందిపుచ్చుకు చేస్తుంది. కానీ ఈ సూక్ష్మదేహం ఆ చైతన్యంతో కలిసిపోయి తిరుగుతుంది. దీని జీవుడు అంటున్నాం. ఒక్కసారి సూక్ష్మదేహంలో ఉన్న బుద్ధి గురూపదేశం వల్ల, శాస్త్రోపదేశం వల్ల ఇంత చైతన్యాన్ని నేను పొందుతున్నానంటే దేనివల్ల? ముందుకు చూసి దేహం వల్ల, ప్రపంచం వల్ల అనకుండా వెనక్కు చూసి ఈశ్వరుడు వల్ల తిరిగిపోతే ఇంకా ప్రపంచం వెనకబడిపోయిందండి. ఆ పరమాత్మ తిరిగాక ఈ బుద్ధిగత చైతన్యం ఈశ్వర చైతన్యంతో కొత్తగా ముడిపడి లేదు, ఉన్న ముడిని తెలుసుకుంటుంది. ఈ మొత్తం రహస్యమే. మృత్యురూపమైన ప్రకృతి బంధం వద్దయ్యా, అమృత రూపమైన బంధం నుంచి నన్ను దూరం చేయకయ్యా అని ఒక మంత్రం మనం చదువుతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా మంత్రంలో మాట వింటూ ఉంటే అమృతముతో బంధము తెంచకు అన్నాడు. అంతేగాని అమృతముతో బంధము కలిగించు అనలేదు ఇక్కడ. అంటే అర్థం ఉంది అని అర్థం, అమృతంతో నీకు బంధం ఉంది, అది తెగకూడదు. కానీ మృత్యువుతో బంధం వల్ల అమృత బంధం తెలుసుకోలేకపోతున్నాం కనుక ముందు మృత్యోర్ముక్షయ్య మా అమృతాత్ అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట అండి, అదే మృత్యుంజయం. అంటే మృత్యుంజయ మంత్రం చేస్తే ఎక్కువ కాలం బతుకుతారండి. ఎక్కువ కాలమే కానీ ఎల్లకాలం కాదు, అది తెలుసుకో. ఇక్కడ ఎల్లకాలం ఉండేవాడు నువ్వు, ఎల్లకాలం ఈ దేహం పట్టుకు వేలాడాలనుకోకు. అందుకు ఒక గొప్ప మాట చెప్తుంది వేదాంత శాస్త్రం, నీకు ఎందుకు ఎక్కువ కాలం ఉండాలనిపిస్తుంది? భగవంతుడు అవకాశం ఇచ్చి నీకు ఆరోగ్యం ఇస్తాను, ఎన్నాళ్ళు ఉంటావంటే అడగడానికి మొహమాట పడతాం. కానీ మొహమాటలు లేకుండా అడగాలంటే ఎప్పుడు ఉండిపోవాలని ప్రతివాడు అడుగుతాడు, అవునా లేదండి? ఇక్కడ ఎందుకు ఎప్పుడు ఉండిపోవాలనిపిస్తుంది చెప్పండి మనకి. ఇంకోటి రెండోది అనిపిస్తుంది, ఎప్పుడు ఆనందంగా ఉండాలనిపిస్తుంది, అవునా లేదా? ఎప్పుడు ఆనందమైనా బోర్ కొడుతుంది, కాసేపు ఏడుద్దామని ఎవడు అనుకోడు, అవునా లేదా? ఏడిస్తే ఆనందం అనుకోవచ్చు, అది కూడా ఆనందం కోసమే కదా. కనుక రెండవ లక్షణం ఏంటండి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మూడవది మీరు గమనిస్తారో లేదో, మన గురించి అందరూ అనుకోవాలి, ఎక్కువ కీర్తించాలని కూడా అనుకుంటాం. చెడ్డగా ఒక్కడు అనుకోకూడదు, మంచిగా అనుకోవాలి. ఉన్నామా లేదా పక్కన పెట్టండి, అందరూ మంచిగా అనుకోవాలి అనుకుంటామా లేదా చెప్పండి. ఇక్కడ ఈ మూడు లక్షణాలు చూడండి. మొదటిది ఎప్పుడు ఉండడం, ఎప్పుడు ఉండడం సత్, ఎప్పుడు ఆనందంగా ఉండడం ప్రియం. మన గురించి అందరూ అనుకోవాలి వ్యాపకం, ఇంకోటి లేదు. ఈ మూడు నాకు రావాలని ప్రతివాడు అనుకుంటాడు. నాకు అంటే ఈ దేహంతో వ్యవహరింపబడుతున్న నాకు అని అర్థం. కానీ మీరు దేనికి రావాలనుకున్నారో దానికి సహజంగా లేవు ఆ లక్షణాలు. ఇక్కడ చిక్కంత అక్కడ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఉండని దేహం పట్టుకుని ఎప్పుడు ఉండాలనుకోవడం ఒక దోషం, సహజంగా ఆనందం అనే లక్షణం లేని దానికి ఆనందం ఉండాలనుకోవడం రెండవ దోషం. మూడవది ఏమిటి, దీని వ్యాపకత్వం లేదు. అందుకే పది మంది అనుకుంటూ ఉంటే అదే సంతోషం. ఇక్కడ దీని వ్యాపకత్వం లేదు కనుక వేటికి ఈ మూడు లేవో వాటికి ఈ మూడు ఉండాలనుకోవడం వల్ల నీకు బాధ కలుగుతుంది. దీనికి ఒక్క పరిష్కారం చెప్తాను విను. ఏ ఈ మూడు దేనికి సహజంగా ఉన్నాయో అది నువ్వని తెలుసుకుంటే నువ్వెప్పుడు ఉన్నట్టే ఎప్పుడు ఆనందంగా ఎప్పుడు వ్యాపకంగా ఉంటావు కదా. ఆ మూడు దేనికి ఉన్నాయి పరమాత్మకి? వాడిచ్చిన కాంతితో నువ్వు వెలిగిపోతున్నావు, వాడిచ్చిన చైతన్యంతో ఉన్నావు. వాడే చెప్తున్నాడు నిన్ను దీన్ని కూడా వెలిగించేది నేనే 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 అని చెప్తున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వాడే ఇదా అని తెలిసిన తర్వాత ఇది వదిలి అక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. వాడి వెలుగుతో నేను ఉన్నాను కానీ వీటికి నేను ముడిపడి లేను, ఇక్కడ నేను ప్రసరించడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి అని వీడి బుద్ధి అది గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాత ఈ సుఖదుఖాలు కానీ ఈ శరీర ధర్మాలు కానీ వీటన్నిటికీ అది ఇంకా అంటుకోదు. ఇది ఈ చెప్పిన దాన్ని భగవానుడు ఎలా చెప్తున్నాడో చూద్దాం ఇక్కడ. కానీ జీవశబ్దం ఎలా వాడాలో తెలుస్తున్నది కదా. ప్రకృతిం పురుషంచైవ విధ్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకరణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. అయ్యా అసలు ఇంత జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అన్నాడు ఒక ఆయన మొత్తం విన్నాక. అంటే ఎందుకు అవసరం ఉందో చెప్తున్నాడు. మొత్తం వేదమాత అంత పుట్టింది జ్ఞానం ఇవ్వడానికేట. అయితే జ్ఞానం అందరూ పొందలేరు గనకనే మొట్టమొదటి చిత్తశుద్ధి కలిగించడం కోసం కర్మలని ఉపాసనలని చెప్పిందిట. ఎందుకు చెప్పింది అవన్నీ? నువ్వు చిత్తశుద్ధి పొందాలి, రుణత్రయ విమోచనం జరగాలి, అప్పుడు నువ్వు జ్ఞానం పొందిన అర్హుడివి గనక మొదటి కర్మకాండంతో చెప్పిందిట. దాని అసలు ఉద్దేశం, వేదమాత ఉద్దేశం నిన్ను పరమాత్మని చేసేయాలని కాదు, పరమాత్మవయ్యున్న నువ్వు దానిగాని మిగిలిపోవాలని. అందుకు వేదమాత అందించింది. అందుకే విద్య మనల్ని తనింపజేస్తుంది కానీ అవిద్య కాదు కదా, ఉన్నదే అవిద్యలో. అందుకే జ్ఞానం చాలా అవసరం గనకనే జ్ఞేయం జ్ఞేయం అంటున్నాడు భగవానుడు. అంటే తెలుసుకోవాల్సింది ఇది మాత్రమే, అజ్ఞానం యథతోన్యథ, మిగిలినవన్నీ అజ్ఞానములే అన్నాడు. అందుకే భగవత్పాలు వారు ఈ వివరణ ఇవ్వబోతూ ఒక మాట అంటారు, జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆనందం అనుభవిస్తాడు ఈ లోకంలో కూడా. మీరు గమనించండి, మోక్షం దాకా ఎందుకు, అసలు ఇక్కడే ఎంత హాయిగా ఉండొచ్చో తెలుసా? కాసింత జ్ఞానం ఉన్నప్పటికీ కనీసం ఇవాళ ఏకాగ్రంగా భగవద్గీత విన్నా కనీసం రెండు రోజులు ఏడవకుండా ఉండగలమండి. దాని ఇంపాక్ట్ అంటు అంత ఉంటుంది తప్పకుండా. ఇక్కడ కనీసం రెండు రోజులు తలనొప్పి వస్తే మాత్రం వేస్తే కొన్ని రెండు ఆరు గంటలేమో ఉంటాయేమో, కానీ ఇది మాత్రం కనీసం రెండు రోజులు ఉంటుందని మాత్రం గ్యారంటీ చెప్పచ్చు. కాస్త ఏకాగ్రంగా వింటే మాత్రం, అంటే డోస్ ఎలా పుచ్చుకోవాలో అలా పుచ్చుకుంటేనే పనిచేస్తుందని చెప్పినట్టుగా. దీనికి మహాభారతంలో శాంతి పర్వంలో గొప్ప శ్లోకం ఉంది, దాన్ని భగవత్పాల వారు ఉటంకిస్తారు భారతంలోది. సర్పాన్ కుశాగ్రాన్ని తథోదపానం జ్ఞాత్వా మనుష్యా పరివర్జయంతి అజ్ఞానతస్తత్ర పతంతి కేచిత్ జ్ఞానే ఫలం పశ్య యథా విశిష్టం. జ్ఞానం యొక్క ఫలం ఎంత గొప్పదో తెలుసా? ఒక తోవలు వెళుతున్నప్పుడు ఆ తోవలు పాములున్నాయా, పదునైనటువంటి గడ్డి ఉందా, లేదా అక్కడక్కడ నీటి గుంటలున్నాయా అనేది తెలిస్తే వాటి బారిన పడకుండా వాటిలో పడిపోకుండా జాగ్రత్తగా వెళ్ళగలవు. కనుక మార్గంలో ఉన్నటువంటి కంటకాదులు గుంటలు మొదలైన జ్ఞానం ఉండడం వల్ల వాటిలో పడకుండా వెళ్ళగలుగుతున్నావు కదా. అలాగ జ్ఞానం అనేది ఒకటి ఉంటే మిథ్యారూపమైన సంసారంలో పడిపోకుండా సత్యాన్ని తెలుసుకోగలవు. అది శాంతి పర్వంలో చెప్పినటువంటి భీష్ముడు చెప్పిన మాట. దాన్ని చెప్తూ దాని వ్యాఖ్య చేస్తుంటారు, తథాచ దేహాదిశ ఆత్మబుద్ధి, దేహాదులయందు ఆత్మబుద్ధి అంటే నేననే భావం, నాదనే భావం ప్రబలిపోతే అది అవిద్య అంటారు. అలాంటి అవిద్వాన్ రాగద్వేషాది ప్రయుక్త ధర్మాధర్మానుష్ఠాన కృత్ జాయతే మ్రియతే చ ఇత్యవగమ్యతే. ఈ దేహాదులతో తాదాత్మ్యం చెందడం చేత వాడు ఈ దేహాన్ని చక్కగా ఉంచడం కోసం రకరకాల పనులు చేస్తాడు, మంచి చేస్తాడు చెడు చేస్తాడు. ఈ రెండింటి కారణంగా జాయతే మ్రియతే, చస్తూ ఉంటాడు పుడుతూ ఉంటాడు. అలా కాకుండా తన యొక్క స్వరూపాన్నే దేహాది వ్యతిరిక్తాత్మదర్శన, దేహాల్లో ఉంటున్నా దేహములకు విలక్షణుడు. ఎందుకంటే తాడు చేతికి కట్టబడింది, 10 రోజులు ఉన్నది, తాడే నా శరీరం అనుకుని నా శరీరం నుంచి బయటకు రాదు, ఇది నా శరీరంలో భాగం అనుకోకూడదు. ఎవడో చెప్తాడు, అరే నీ శరీరం కాదురా బాబు, ఎప్పుడు తగులుకుందో తెలియదు, ఇలా ముడి విప్పు జాగ్రత్తగా అని విప్పేసుకోవాలి. అప్పుడు అమ్మాయి వదిలిపోయింది అనుకున్నావు, 10 రోజులు ఉండగానే తాడు శరీరంలో పార్ట్ అనుకున్నావు. జన్మల నుంచి దేహాలు అలవాటై దేహం నేను అనుకోవడం కూడా అలా అలవాటైపోయింది. కనుక దాన్ని విప్పుకునే పద్ధతి ఇక్కడ చెప్తున్నాడు. కనుక తనని తాను ఎవడు దేహాది వ్యతిరిక్తాత్మదర్శన, తాడు ఎప్పుడు విప్పుకుంటావు నువ్వు, తాడు కంటే నువ్వు వేరు అనుకున్నప్పుడు కూడా తాడు విప్పుకుంటావు. అందుకని నా కాలు విప్పేసుకుందాం చెయ్యి విప్పుకుందాం అని అనుకోడు, తాడు విప్పుకుందాం అనుకుంటాడు, ఎందుకు తాడు వేరు గనక. అదేవిధంగా దేహాదులు నాకు వేరు అనేటటువంటి ఎరుక కలిగినటువంటి వాడు, వాడికి ఎన్ని బెనిఫిట్స్ చూడండి. రాగద్వేషాది ప్రహాణాపేక్ష ధర్మాధర్మ ప్రవృత్యుపశమనా ప్రముచ్యంతే. వాడికి ఇంకా రాగము ద్వేషము రెండు ఉండవు, అంతే కదండి. దేహాదులతో ఏర్పడిన రాగద్వేషాలు పోతాయి వాడికి. ఆ రెండు పోయాయంటే వాటి కోసం పడి తాపత్రయాలైన రకరకాల మంచి పనులు చెడ్డ పనులు కూడా వదులుతాయి. అవి ఎప్పుడైతే వదిలేయో, ఇక ఇతిన కేనచిత్ ప్రత్యాఖ్యాతం శక్యం న్యాయత. దీనివల్ల వాడికి జరిగే ఆనందాన్ని ఎవడు కాదనండగలడు. కానీ న్యాయంగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది కదా. అందుకు ఈ జ్ఞానం చాలా ప్రధానం, అందుకు పరమాత్మ ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు అన్నారు. ఇటువంటి ఉపోద్ఘాతం విని జ్ఞానం వింటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ప్రకృతి పురుషులు ఇద్దరూ కూడా అనాదులే, ఇద్దరూ అనాదులది. అంటే ప్రకృతి ఏదైతే మనం చెప్పుకున్నామో, అపరా ప్రకృతి అని చెప్పబడుతూ, క్షేత్రం అని చెప్పబడుతూ, అది ఎప్పటి నుంచో ఉంది, అది ఉంటూనే ఉంటుంది. అంతేగాని అవన్నీ డిజప్పేర్ అయిపోలే, అవి ఉన్నాయి. ప్రకృతి ఎప్పుడు ఉన్నది, అది జడముగా ఉన్నది ప్రకృతి. కానీ చైతన్యంగా వర్తించడానికి కారణం లోపల చైతన్యమైనటువంటి క్షేత్రజ్ఞుడు, ఆయన ఎప్పుడు ఉన్నాడు. అది జీవుడుగా నువ్వు మాట్లాడితే పురుషుడు, వాడు ఎప్పుడు ఉన్నాడు. పురుషుడు అన్న జీవుడు ఎప్పుడు ఉన్నాడు కనుకనే ఉపన్యాసం. వాడి దేహంతోనే పోతాడంటే ఉపన్యాసం ఎక్కర్లేదు. ఉపన్యాసం ఎందుకు, దేహంతో సుఖపడడం ఎలాగో చెప్తూ ఉండాలి. ఇప్పుడు నేర్చుకుంటున్న విద్యలన్నీ అవేగా, దేహంతో సుఖపడడం ఎలాగా, కష్టపడకుండా ఎలా కాపాడుకోవాలి, మనం ఆవిష్కరించుకున్న సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా దీనికోసమే కదా చెప్తున్నాయి. ఇవన్నీ దేహాత్మ భావం మీద ఆధారపడ్డ విద్యలు గనక వీటన్నిటికీ అవిద్యలను ఒకటే పేరు తెలుసుకోండి, వీటన్నిటికీ అవిద్యలని పేరు. అవి మనం ఎలాగో నేర్చుకుంటున్నాం, దాని భగవద్గీత ఎందుకు, విష్ణు పురాణం ఎందుకు, శివపురాణం ఎందుకు, రామకథ ఎందుకు తెలుసుకోండి. ఇక్కడ అవి ఎలాగో నేర్చుకుంటున్నాం, కానీ నేర్చుకోవలసినది ఇదే. అందుకు భగవానుడు ఇక్కడ రెండు అనాదులే అంటే పురుషుడు కూడా అనాదే, ఎప్పటి నుంచి ఉన్నాడు, దీంతోనే పోతాడంటే వాడికి చెప్పనక్కర్లేదు, మళ్ళీ పుడతాడు, అందుకే చెప్పాల్సి వస్తుంది. ఆ పుట్టినప్పుడు మళ్ళీ చెత్త జన్మలు రాకుండా ఉండడం కోసం పుణ్యం నేర్పాలి, అసలు జన్మే రాకుండా ఉండడం కోసం మోక్షం నేర్పాలి, రెండే నేర్పాలి ఇక్కడ. అందుకే పుణ్యము తర్వాత జ్ఞానము ఈ రెండు చెప్పడం కోసమే శాస్త్రం పుట్టింది, ఈ వేదం అందుకు పుట్టిందండి. మొదటిదానికి ధర్మం అని పేరు, రెండవ దానికి జ్ఞానం అని పేరు. ఈ రెండు చెప్పడం కోసమే వేదం అనే మహాశాస్త్రాన్ని పరమేశ్వరుడు తన నుంచి వ్యక్తం చేశాడని హిందూ ప్రతివాడు నమ్ముతాడుగా. వేదం ఈశ్వరుని ఉపదేశం, కనుక రెండే మనకి ఇక్కడ. ఇది కనీసం మరి అట్టడుగును పడేయకుండా ఈ లోకం ఆ లోకం చక్కగా తిప్పేసి మళ్ళీ ఇక్కడ పడేస్తుంది, ఇది పుణ్యం. జ్ఞానమా, మళ్ళీ లోకాలు తిరగవలసిన అవసరం లేకుండా పరమాత్మతో కలుపుతుంది. ఇప్పుడు చెప్పండి ఏది బాగుంది కదా, బాగుంది, కనీసం బాగుంది అనిపించింది కదా, చాలు ఇంకా బాగుపడిపోతాం ఇక్కడ నుంచి ఇక్కడ. అందుకు భగవానుడు జీవుడు అనాది గనకే బోధ, ప్రకృతి అనాది పోదు, అనాదియే. వీడు తాదాత్మ్యం చెందాడు అనుకోండి ప్రకృతితో, ఈ తాదాత్మ్యం సూక్ష్మ శరీరానికి పట్టే ఉంటుంది, ఈ దేహం పోతే మళ్ళీ వస్తూ ఉంటాడు. కనుక ఇది అనాది, ఇది అనాదే. అయితే ప్రకృతితో తాదాత్మ్యం అనాది అయినప్పటికీ కూడా జ్ఞానముతో దాన్ని అంతము చేసుకోవచ్చు. అందుకే దీన్ని చాలా జాగ్రత్త చెప్పాడు. అనాది అన్నాడు కానీ అనంతం అనలేదు ఇక్కడ. అనాది అయిన మాయ ప్రకృతి. ప్రకృతిని నువ్వు అంతం చేసుకో, నువ్వు అంతం చేసుకోవచ్చు తప్పకుండా. జీవుడా ప్రకృతితో కలిసేడా, పుడుతూనే ఉంటాడు, పాప పుట్టుకో మంచి పుట్టుకో. ప్రకృతిలో విడిపోయాడా, మరి పుట్టుకులేని పరమాత్మ అయిపోతాడు. అప్పుడు ఆద్యంత రహితుడైపోతాడు వాడు. ఇక్కడ అంతవరకు వీడు అనాదే, తిరుగుతూనే ఉంటాడు కనుక పురుష శబ్దం వాడే. రకరకాల ఉపాధుల్లో తిరుగుతూ ఉంటాడు కనుక పురుషుడు, ప్రకృతితో కలిసి తిరుగుతాడు. ఈ రెండూ కూడా అనాది, ముందు అది తెలుసుకో. అయితే ఇందులో ప్రకృతి వల్ల కలిగినవేమిటి, పురుషుడి వల్ల కలిగినవేంటో చెప్తున్నాను విను అన్నాడు. పురుషుడి వల్ల అంటున్నాడు. ముందు జీవుడు అనే భావంతో చూద్దాం, మన బ్రహ్మం అనే భావనలకు తర్వాత తీసుకెళ్దాం. ఇంతవరకు క్షేత్రజ్ఞ శబ్దాన్ని బ్రహ్మభావనతో భగవాన్ చెప్పాడు, ఇప్పుడు పురుషుడు. ఈ పురుషుడిని ఏమంటారు అంటే, పురుష జీవ క్షేత్రజ్ఞ భోక్త అన్నారు భగవత్పాల్ వారు మనకు అర్థం కావడానికి. ఈ పురుషుడికే శాస్త్రంలో రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. పురుషుడని, జీవుడని, క్షేత్రజ్ఞుడని, భోక్త అని. పురుషుడిని జీవుడని ఎందుకంటారండి? కొద్ది రోజుల క్రితం చెప్పాను జీవశబ్దానికి అర్థమేమిటో. జీవుడు ఎవడు ఉండడం వల్ల జీవనము అయినప్పుడు జీవమైన ప్రాణము దేహము ధరింపబడుతున్నాయో వాడు జీవుడు అన్నాడు. అంటే ప్రాణము దేహము ఎవడు ఉనికి వల్ల ధరింపబడుతున్నాయో ఉంటున్నాయో వాడిని జీవుడు అనాలి. ఇది తెలిసినది. కానీ శరీరాదులు ఉండడానికి ప్రాణం తిరగడానికి కారణమైన ఒక చైతన్యం పేరు జీవుడు అని వ్యవహరిస్తున్నావు. శరీరంతో కలిపి చూస్తే జీవుడు. అది ఈ మాట అర్థం చేసుకున్నా చాలు. వీడు జీవుడు. ఆ మాటకు వస్తే జీవుడు ఈశ్వరుడు అవుతాడా? ఇందా క్షేత్రజ్ఞ ఆయనకి వాడారు, ఇక్కడ ఈయనకి వాడారు కనుక గట్టిగా ఆలోచిస్తే ఈయన ఆయన అయ్యేటట్టున్నది. అందుకు ఆ పదాలు అవే పెట్టాడు. పోనీ ఇక్కడ ఏదో అనుకుంటే ఆ విష్ణు శాస్త్రంలోకి వెళ్ళండి. జీవో వినయిత సాక్షి, అక్కడ జీవశబ్దం వాడాడు. అక్కడ క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞోక్షరయేవచ అంటాడు. క్షేత్ర క్షేత్రజ్ఞమేవచ ఈ శబ్దములు వింటున్నాం. క్షేత్ర క్షేత్రజ్ఞ రూపిణి లలితా సహస్రనామాల్లో. కానీ ఏదో జీవశబ్దం భగవంతుడికి వాడాడు ఇక్కడ, మనకి ఇక్కడ వాడుతున్నాం పురుషుడికి. కానీ ప్రస్తుతం మనల్ని మనం దేహంతో కలిపి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తర్వాత దేహం నుంచి విడిపోయే ప్రయత్నం చేద్దాం. ముందు ముడి ఎక్కడుందో తెలుసుకుంటే విప్పే తెలివి ఉంటుంది. ఆ తెలివి లేకుండా ఏదో విప్పుదామని ప్రయత్నిస్తే ముడి మీద ముడి పడుతుంది. జాగ్రత్త, పీట ముడి అయిపోతుంది, విప్పుకోలేము. అందుకే జాగ్రత్తగా వినవలసినటువంటిది. అందుకే క్షురస్య ధార అన్నారు బ్రహ్మ విద్యని. కత్తివాదర మీద నడకండి, అంత అటెన్షన్ కావాలి. ఎవరికి చెప్పేవాడికి వినేవాడికి కూడా గుర్తుందా? సూది దారం చెప్పాము. దారం ఎక్కించేటప్పుడు అది జాగ్రత్తగా చెయ్యి ఉండాలి, సూది పట్టుకుని చెయ్యి జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు ఎక్కుతుంది. కానీ ఇది కదిలినా అది కదిలినా ఎక్కదు. కనుక చెప్పేవాడు వినేవాడు సావధానుడై ఉండాలన్నాం. చెప్పిన ఉదాహరణ బోరు కొడుతూ ఉదాహరణ మార్చుదాం. ఒక నూనె తీసుకొచ్చి ఒక బాటిల్లో పెద్ద పాత్రలోంచి పోస్తున్నాం. ఇది కదిలినా అది కదిలినా నూనె నేలపాలే, తెలుసుకోండి. కానీ జ్ఞానం నేలపాలు కాకుండా జాగ్రత్తగా పొందే ప్రయత్నం చేద్దాం. చెప్పేవాడు సావధానం, ఒక్కడి సమస్య కనుక వాడి సమస్య వాడు పడతాడు, వినేవాళ్ళు ఎవరి సమస్య వాళ్ళు పడండి. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. ఏకాగ్రంగా పట్టుకోవాల్సిన అంశం కనుక ఇది చెప్తున్నాం. కార్యకరణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. దీని పైవాక్యం కూడా కలుపుకోవాలి ఇక్కడ. వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకరణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. ఈ రెండు కలుపుకుని చూసాలి, చూడాలండి. ఇక్కడ వికారములు గుణములు కూడా ప్రకృతి సంభవములను తెలుసుకో. వికారములు గుణములు అనగానే ముందు మాట మర్చిపోకూడదు. వికారములు నిన్ననే చెప్పాడు. ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం గుర్తున్నది కదా వరుసగా, చేతన ధృతి ఇవన్నీ వికారములు. మొత్తం ఏడు వికారాలు. ఏడు వికారములు గుణాంశ్చైవ గుణములు అంటే సత్వరజస్తమో గుణములు, ఇవి ప్రకృతి సంభవములు, ఇవి ప్రకృతి నుంచే కలిగాయి. కార్యకరణకర్తృత్వే హేతు. కార్యమునకు కరణమునకు, కార్యం అంటే దేహం, కరణం అంటే ఇంద్రియాలు అన్నాడు ఇక్కడ. కార్యము కరణము వీటికి కూడా హేతు ప్రకృతి రుచ్యతే. వీటికి హేతు కూడా ప్రకృతే. ఈ దేహం తయారైంది ప్రకృతి వల్లే, అంటే దాని ఇష్టానుసారం తయారు చేసుకోలేదు, అది వేరే విషయం. మొత్తానికి ఇందులో మెటీరియల్ అంతా కూడాను ప్రకృతి పదార్థములే. అంటే అపరాప్రకృతి, అది పరాప్రకృతి పురుషుడు అవుతాడు. కానీ క్షేత్రజ్ఞుడి దగ్గర పరాప్రకృతి శబ్దం వాడలేదు. అంటే వీడు ప్రకృతితో తారాత్మ్యం చెందాడు గనక వీడు ప్రకృతి స్థానంలో పెట్టాడు పరమాత్మ పరాప్రకృతి అని. వాడు పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. సుఖదుఖాలకు హేతువు పురుషుడు అంటే జీవుడు సుఖదుఖాలకు హేతువు అని స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి ఇక్కడ జీవుడు అంటే ముందే చెప్పుకున్నాం కదా, మనస్సుతో అంతఃకరణంతో తాదాత్మ్యం చెందిపోయినవాడు. ఇక్కడ దాకా వచ్చినప్పటికీ కార్యకరణములు వికారములు గుణములు చెప్పాడు, ప్రకృతి నుంచి కలిగినవి. కానీ సుఖదుఖములు మాత్రం అనుభవిస్తున్నవాడెవడు? జీవుడు అంటే సుఖదుఖములు అనుభవిస్తున్నాను అనుకునేవాడు జీవుడు. ఇది తెలుసుకోవాలి, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలి. అనుకునేవాడు అంటే దీనితో కలిసిపోయాడు గనక అంతఃకరణంతో సాధర్మ్యం, మొత్తం వృత్తి ఆకారం అంటారు దీన్ని. అంతఃకరణ వృత్తులన్నీ తానే అనుకునే చైతన్యం అయిపోయాడు మొత్తం. ఈ చైతన్యాన్ని దాన్ని విడదీయలేం. అందుకే సుఖదుఖాలు అనుభవిస్తున్నవాడెవడు? జీవుడు. కనుక సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు గనక జీవుడికి ఇప్పుడు పరిష్కారం చెప్పాలి. అయితే శ్లోకంలో మొదటి శబ్దం చూడండి, కార్యకరణకర్తృత్వే. కార్యకారణకర్తృత్వే అని కూడా పాఠాంతరం ఉంది. కార్యకారణకర్తృత్వే, కార్యకరణకర్తృత్వే రెండు పాఠాలు ఉన్నాయి. శంకరుల కాలానికే రెండు పాఠాలు ఉన్నాయి. అందుకే శంకరులు కార్యకరణకర్తృత్వే అని ముందు అర్థం రాసి పాఠాంతరంలో ఉన్న కారణం కూడా తీసుకోవచ్చు అన్నాడు ఇక్కడ. అది ఎలాగుంటే, అత యత్ ప్రకృతి పురుషయోహో కార్యకారణకర్తృత్వేన సుఖదుఖ భోక్తృత్వేన సంసార కారణత్వం ఉక్తం. ఎందుకు చెప్తున్నాడంటే, సంసారం కలగడానికి కారణం ప్రకృతి పురుష యోగం. అంటే లోపలున్న పురుషుడు అంటే శరీరాభిమాని. ఇక్కడ శబ్దం ఇలా వాడదాం, శరీరం నేననే తాదాత్మ్యం చెందినవాడు శరీరాభిమాని. ఇప్పుడు తెలిసిపోయింది కదా, జీవుడు అనగా శరీరముతో తాదాత్మ్యము చెందినవాడు. దీని మీద పడిన చైతన్యం ఇదే నేను అనుకుంటూ ఉన్నది గనక ప్రస్తుతం అదే వ్యవహారంలో మాట్లాడుకుండాలి స్పష్టత కోసం. వీడు సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు, ప్రకృతి ఏం చేస్తుంది? కార్యకరణములు తయారు చేస్తుంది. ఈ కార్యకరణాలను బేస్ చేసుకుని సుఖదుఖాలు అనుభవిస్తున్నాను అనుకుంటూ ఉన్నటువంటి వాడెవడో వాడు జీవుడిని తెలిసింది. ఈ రెండిటి యొక్క కలయిక వల్ల సంసార కారణం కలుగుతుంది. సంసారం అంటే చావు పుట్టుకలు, ప్రపంచ వ్యవహారాలు, రెండిటికి సంసారం అని పేరు. ప్రపంచ వ్యవహారాలు చావు పుట్టుకలు కలగడానికి కారణమేమిటి? ప్రకృతి పురుషుల యొక్క యోగం. ప్రకృతి అనగా కార్యకరణ కర్తృత్వేన, ఇక పురుషుడనగా సుఖదుఖ భోక్తృత్వేన ఈ రెండిటి చేత సంసార కారణత్వం ఉక్తం తత్యుక్తం అన్నాడు ఇక్కడ. ఇది యుక్తమైనదే, ఉచిత సముచితమైనది రెండిటి కలయిక వల్ల. ఇప్పుడు తెలుసుకోవాల్సింది, కిం పునః అయం సంసార నామ. సంసారం అంటే అర్థమేమిటి? ఇప్పుడు ఇంతవరకు సంసారం అంటే ఏదో చెప్పుకున్నాం, సంసారం అంటే అర్థమేమిటి తెలియాలి కదండి. చాలామంది సంసారం సంసారం అంటూ ఉంటారు. సంసారం అంటే ఒక్కటి చెప్పండి, పెళ్ళైన తర్వాత ప్రారంభమైంది అనుకుంటారు. ఎందుకంటే దాని అసలు దెబ్బ అప్పటి నుంచి తెలుస్తూ ఉంటుంది అని అంటారేమో, కానీ సంసారం ఎప్పటి నుంచి అనాలి అంటే సుఖదుఖ సంభోగం సంసార ఒకటే మాట చెప్పాడు. సంసారం అనగా సుఖదుఖానుభవమే సంసారం అండి, మరొకటి కాదు. ఇంకేది ఉందంటారా? సుఖదుఖ అనుభవమే సంసారం. గత జన్మల్లో ఏముండేది ఆలోచిస్తున్నారండి, ఇదే ఉండేది అప్పుడు. దానికి గత జన్మల్లో ఇదే ఉండేది, ఇప్పుడు ఇదే ఉంది, తర్వాత జన్మిస్తే ఇవే ఉంటాయి. కానీ సంసారం అంటే ఇదే, ఇదే రిపీటు. సమ్యక్ సరతీతి సంసార, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ. ఎన్ని జన్మలెత్తినా సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం. సుఖమైన వాటి మీద రాగం, దుఃఖం అనుకున్న దాని మీద ద్వేషం, ఇంకా అక్కడి నుంచి ద్వంద్వములు. కనుక అద్భుతమైన నిర్వచనం అండి, సుఖదుఖ సంభోగం సంసార. సుఖదుఖ సంభోగమైనది సంసారం. దీనికి కారణమేమిటి? ప్రకృతి పురుషుడు యొక్క యోగం. ఇందులో ప్రకృతి అపరాధం అంటావా? నీ కర్మ కొద్ది వచ్చింది కనుక దానికి గోల లేదు. సుఖదుఖాలే సంసారం గనక సుఖదుఖాలు అనుభవిస్తున్నాను అనుకుని నీ గురించి ఆలోచించు ఇప్పుడు ఇక్కడ. అది చెప్తున్నాడు ఇక్కడ. అయితే నీకు ఒక సమస్య వచ్చింది ఏంటంటే, ప్రకృతి జడమైన పాపం పిచ్చి ప్రకృతి, అదేం చేస్తుందండి? దానితో నువ్వు ఏకమైపోయి చైతన్యం పెట్టుకోవడం వల్ల ఏర్పడింది ఇది. అందుకే పురుషస్త్వ సుఖదుఖానాం సంభోక్తృత్వం సంసారిత్వం ఇది. కనుక సంసారి అని పురుషుడిని ఎప్పుడు అంటారంటే సుఖదుఖానుభవం పొందుతూ ఉన్నప్పుడు వాడిని సంసారి అన్నారు ఇక్కడ. కానీ సుఖదుఖానుభవాలు ఎవరి వల్ల కలుగుతున్నాయి? ఇప్పుడు చెప్పిన శ్లోకం బట్టి, పురుష సుఖదుఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. పురుషుడే సుఖదుఖములకు హేతువు అన్నారు ఇక్కడ. అంటే జీవుడే, వాడి వ్యవహారమే వాడి వల్ల జరుగుతున్నది. సుఖదుఖములకు కారణం వాడే. ఎవడు సుఖదుఖాలకు కారణం? ఆ జీవుడే, ఇంకొకడు కాడు. ఇది కూడా తెలుసుకోవాల్సినది. కనుక వాడే దానికి కారణమైనప్పుడు వాడే దానికి పరిష్కారం చేసుకోవాలి ఇక్కడ. అంతే, నా సుఖదుఖాలు నువ్వు పరిష్కరించు, ఇంకేం చెప్తావు? కలిగించుకున్నది నువ్వే. ఎవడు చెట్టుక్కాడు వాడు దిగుతాడు, నువ్వు చెట్టుక్కి ఇంకోటి దిగమంటాను అండి ఇక్కడ. కానీ నువ్వు ఎక్కువగలకు నువ్వే దిగుతావు. నువ్వు సుఖదుఖాలు అనుభవిస్తున్నావు, నువ్వే అట్టు పరిష్కారం చేసుకో. అది దేనితో? జ్ఞానంతో. దీనికి బయట వస్తువులు సహాయం అక్కర్లేదు. అయితే కార్యకరణకర్తృత్వే బదులు కార్యకారణకర్తృత్వే అనే శ్లోకం కూడా తీసుకోవచ్చు అన్నాడు. అక్కడ కార్యకారణాలకు ఏం అర్థం చెప్తావంటే, మూల ప్రకృతి అవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త. ఇక తర్వాత చెప్తుంది పురుష. ముందు చెప్తుంది ప్రకృతి మూల ప్రకృతి అని ఉంటుందిట. మూల ప్రకృతి అంటే అవిద్య, ఇదే త్రిగుణాత్మకమైన మాయ, అది మూల ప్రకృతి. తర్వాత కలిగినవి, దానివల్ల కలిగినవి ఏంటంటే మహత్ ఆద్యా అంటే మహత్తు, అహంకారము, పంచభూతములు. ఎన్నయ్యే ఏడు అది వదిలేయండి, మూల ప్రకృతి వదిలేయండి. వీటిని ఏమంటారంటే వికృతయ అంటారు, వికృతులు. ప్రకృతి నుంచి కలిగిన వికృతులు కదా, కానీ మూల ప్రకృతి ఒకటే, త్రిగుణాత్మకమైన మాయ, దాని పేరు అవిద్య. మూల ప్రకృతి అది అవికృతి, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. దాని నుంచి కలిగినవి అంటే ముందు మట్టి తీసుకున్నాక దాని నుంచి కొండలు చేసినట్టు, ఆ మూల ప్రకృతి నుంచి వచ్చిన వికృతులు ఏడు. మహదాద్యాహ ప్రకృతి వికృతయ సప్త, ఇది సాంఖ్యమేనండి. ఆ మాటకు వస్తే ప్రకృతి పురుష అని రెండు శబ్దములు సాంఖ్యంలోనివి. ఆ సాంఖ్యం వేదం నుంచి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు కార్యకారణకర్తృత్వే అన్నప్పుడు కార్యమైనటువంటి దేహము కారణమైన మహదాది ప్రకృతులు ఏడు అని ఇక్కడ, అది కూడా దీని సంబంధం. ఇక కరణకర్తృత్వే అన్న కారణకర్తృత్వే అన్న శ్లోకంలో పెద్ద విశేషమైనటువంటి మార్పు ఏం లేదు. ప్రకృతి పురుషుడు చూపిస్తున్నాడు. పురుష ఇప్పుడు పురుషుడికి సుఖదుఖములు దేనివల్ల కలుగుతున్నాయి ఇది తేల్చాలి కదా. దేహ తాదాత్మ్యం వల్ల ఉన్న మాట అనీసం, కానీ స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ తాదాత్మ్యాన్ని ఇప్పుడు తీయాలి. తీస్తే వాడు సుఖదుఖాలు పోయాయి, ఇంకా వాడు అద్వయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. కానీ సుఖదుఖములకి హేతువు జీవభావమే, జీవభావమే సుఖదుఖాలకు హేతువు. అని పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఇది ప్యూర్ సైన్స్ అండి. మనిషి పుట్టుకలు ఎందుకు పుడుతున్నాడు, ఇలాంటి పుట్టుకలు ఎన్ని రకాలు ఉంటాయి, ఇన్ని పుట్టుకలు ఎందుకు పొందుతున్నాం, ఇది మనకు అత్యంత అవసరమైన సైన్స్. నీ కథ చెప్పేది భగవద్గీత. అంతేగాని ఎక్కడో అయోధ్యలో ఒక రాజు ఉండినట, ఆయనకు పుత్రుడు కలిగినట, ద్వారకలో మరొక ఆయన ఉండినట, అది నీకు పరోక్షం. ఇది నీ గురించి చెప్తున్న కథ, నీ గురించి చెప్తున్న కథ. అందుకే మన గురించి చెప్తున్న కదండి, ఎక్కడ గురించో కాదు, ఇక్కడ దీని గురించి. నువ్వు ప్రపంచం ఈ రెండింటినీ దేనివల్ల అనుభవిస్తున్నావు, అది ఇక్కడ ఈ మూడు. నువ్వు అంటే నీ దేహము ప్రపంచం కలిపి జగత్, దీనితో తాదాత్మ్యం పొందినవాడు జీవుడు, ఈ మూడింటికి చైతన్యం ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈ మూడింటి సబ్జెక్ట్ని డీల్ చేసేది ఆధ్యాత్మ శాస్త్రం. అది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ జాగ్రత్తగా గ్రహించవలసింది. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. పురుషుడు ప్రకృతిలో ఉండి, ప్రకృతిస్థ ఆ శబ్దం బలే వేశారండి ఇక్కడ, ప్రకృతిలో ఉండి 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 అదే అనుకున్నట్టు ఇక్కడ. అంటే కుర్చీలో కూర్చుని 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 ఆ కుర్చీ మనకు ఇన్సెపరబుల్ అనుకుంటే ఎలా అండి ఇక్కడ. నీకు అది కూర్చులో కూర్చుని మనకు తెలియాలి, ఎప్పుడు లేస్తే దాని నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ అలా తెలియక కూర్చుని కూర్చుని అదే నా శరీరం అనుకుంటే బాధ. అలాగా తాదాత్మ్యం చెందిపోవడని స్థ అనే శబ్దం వాడాలట. ప్రకృతి స్థ అనే మాటకు భగవత్పాల్ వారు అంటారు ప్రకృతి ఆత్మత్వేన గత అన్నాడు ఇక్కడ. ఆ ప్రకృతితో తాదాత్మ్యం చెందిపోయి ఆత్మత్వేన తాద్ ఆత్మ్యం తత్ ఆత్మీయ, అది కూడా ఆత్మ్యం అనే మాట వేశాడు. ఆత్మీయం అంటే నేను నాది అనే ప్రబలమైన భావం పేరు ఆత్మ్యం. తత్వ ఆత్మ్యం తాదాత్మ్యం. ఇప్పుడు దేనితో ఆత్మ్యం? ప్రకృతితో. కానీ ప్రకృతితో అలాంటి ఆ తాదాత్మ్యం పొందిపోయాడు ఎవడు? పురుషుడు. ప్రకృతి స్థ పురుష. మీరు ఎప్పుడైనా స్వస్థత అనే మాట విన్నారా? పనికి మన స్కూటములు పెడుతుంటారు కొందరు ఈ శబ్దంతో. కానీ స్వస్థ శబ్దం అని అర్థం చేసుకోండి. స్వస్థ అంటే తనయందు తానుండుట, స్వస్థతది. తనయందు తానుంటే ఎప్పుడు శాంతంగా ఉంటాడు, అది అసలు స్వస్థత. అంటే తన స్వస్వరూపమైన బ్రహ్మమునందు తాను నిలబెడితే స్వస్థుడు. కానీ ప్రకృతిస్థుడు అయిపోయి అది వచ్చింది ఇబ్బంది, దానివల్ల స్వస్థత పోయేవండి. కానీ అసలు స్వస్థత ఎప్పుడు వస్తుంది? స్వస్థితిలో స్వస్వరూపంలో మిగిలితేనే స్వస్థత. ఆ స్వస్థత మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ స్వస్థత పోయింది మనకి, ప్రకృతిస్థులం అయిపోయి ఇప్పుడు. స్వస్థ పోయి ప్రకృతి స్థ అయిపోయింది. ఈ ప్రకృతిస్థుడు అయిపోయాక ప్రకృతిజాన్ గుణాన్ భుంక్తే ప్రకృతి జములైన గుణములను భుజిస్తున్నావు. భుజించడం అంటే అనుభవిస్తున్నావు. ప్రకృతితో కలిసిపోవడం వల్ల ప్రకృతి గుణాలను అనుభవిస్తున్నావు. ప్రకృతి గుణాలు అనగానే ప్రకృతి గుణములే సత్వరజస్తమో గుణాలు. ఆ మూడు ఆయన ముందే చెప్పాడు, దైవీ ఏషా గుణమయీ మమ మాయా. మాయాంతు ప్రకృతి విద్యా. కనుక ప్రధానంగా ప్రకృతిలో ఉన్న పెద్ద చికాకు కలిగించే మూడే. ఈ మూడే బాగా అర్థం చేసుకోవాలండి. నీకు అర్థం కాకపోతే దానికంటూ మరో అధ్యాయం చెప్తానన్నాడు జాగ్రత్త. ఆ మూడితోనే వచ్చింది చిక్కు. పంచభూతాలు పాపం ఏమున్నాయండి? వీడితో తెచ్చుకున్నది అనుభవించడానికి అది ఎక్విప్మెంట్ అంతే. వండిన పులుసు గరిటితో వేసుకున్నాం, గరిటికి పాపం అది నిమిత్త మాత్రం. ఆ గరిట్లాంటి ఉపకరణాలు శరీరాలు ఇంద్రియాలన్నీ కూడా. వండుకున్న పులుసుంది, అది నీ నోట్లో పోయడానికి ఈ గరిట్లా పనికొచ్చే తప్ప ఇది గ్రహించారు. ఇవి ఇంద్రియాలకి ఏముంది పాపం? దీని గురించి పెద్ద గొడవే లేదు. ఎందుకంటే నువ్వు ఎలా ఉంచుదామన్నా ఎలా ఉండాలో అలాగే ఉంటే ఏం చేస్తాం? ఇక్కడ నువ్వు వివేకం అంతా ఎప్పుడై బుద్ధికి సంబంధించిన విషయం కదా, దానికి బోధిస్తున్నాడు. ప్రకృతి జాన్ గుణాన్, ప్రకృతి జములైన గుణములను పురుషుడు అనుభవిస్తున్నాడు. ఎక్కడుండి? ప్రకృతి స్థ ప్రకృతి స్థ భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్. ఎక్కడ అస్పష్టతకు అవకాశం లేకుండా అలా పెట్టుకొస్తున్నాడు స్వామి. ఆ గుణములను అనుభవించడం కారణం గుణసంగ అస్య. దీనికి కారణమేమిటి? ఆ పురుషునికి గుణములతో సంగము, అంటే గుణములతో సంపర్కము చేత ప్రకృతిజములైన గుణములను అనుభవిస్తున్నాడు. ఆ అనుభవంలో ఏం జరుగుతుందంటే ఆ గుణసంగం బలపడి సదసద్యోని జన్మసు, సజ్జన్మలు అసజ్జన్మలు పొందుతూ ఉన్నాడు. కానీ అన్ని జన్మలకి హేతువేమిటి? గుణములతో సంగము. గుణములతో సంగమునికి హేతువేమిటి? ప్రకృతిస్థ. సమస్య వెనక్కి వచ్చింది. ఇప్పుడు సరిగ్గా పట్టుకున్నారు. ప్రకృతిస్థుడు అవడం వల్లే గుణములతో సంగం ఏర్పడి తద్వారా జన్మం మరణం అనేక జన్మ పొందుతున్నాం. ఇప్పుడు జన్మలు పోవాలంటే ఏం చేయాలంటి? గుణములతో సంగం విడిచిపెట్టాలి. గుణములతో సంగం విడిచిపెట్టాలంటే ప్రకృతిస్థులం కాకుండా ఉండాలి. ఇప్పుడు అది ప్రకృతిస్థులం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిజంగా ప్రకృతిస్థున్నేనా ఆలోచించు. ఆలోచిస్తే తెలిసిపోతుంది ప్రకృతిస్థుణ్ణి కాను అని. అది ఆ ఆలోచన కలిగిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రకృతిస్థుడు కావో గుణములతో సంగం లేదు జన్మల్లో, ఇది గమనించుకోవాల్సింది. కానీ ప్రకృతిస్థుడై ఉన్న వాడిని తీసుకొచ్చి స్వస్థుణ్ణి చేసేశారనుకోండి, ఇంక వాడికి ఏ బాధ లేదు. అది చేయబోతున్నాడు ఇక్కడ. ఇక్కడ ప్రకృతిజాన్ అనే మాటకి ప్రకృతిత జాతాన్ సుఖ దుఃఖ మోహాకారాభివ్యక్తాన్ అన్నాడు ఇక్కడ. గుణములు అంటే త్రిగుణాలని చెప్పుకున్నా, త్రిగుణాల వల్ల కలిగే సుఖ దుఃఖ మోహములు త్రిగుణాల వల్లే కలుగుతుంటాయండి. సుఖములు దుఃఖములు భయాలు భ్రాంతులు ఇత్యాది వికారములన్నింటికి హేతు ఏంటి? త్రిగుణాలే. వీటితో తాదాత్మ్యం చెందిపోవడం చేత గుణాన్ భుంక్తే త్రిగుణాత్మకమైన పదార్థాలను అనుభవిస్తున్నది, గుణసంగం వల్ల గుణములను అనుభవిస్తున్నది. అంటే బయట అనుభవించే పదార్థాలు కూడా త్రిగుణముల వల్ల కలిగినవే, వాటిని అనుభవిస్తున్నాం. ఈ గుణసాంగత్యం మాత్రమే అస్య అంటే ఈ జీవుడికి సదసద్యోని జన్మసు కారణం అన్నాడు. అంటే నువ్వు ఏది ఆలోచిస్తావు అదే, ఈ త్రిగుణాలతో కలిసిపోయి అదే ఆలోచిస్తావు కనుక దానికి తగ్గట్టే జన్మలు వస్తాయి, నీకేం పర్వాలేదు. ఒక ఆయన అన్నాడు, ఏమిటో నుండి ఇలాంటి భవనం ఎప్పుడు పొందుతాను అని. గట్టిగా అన్నావుగా ఏదో జన్మలు పొందుతావు, అది పొందడానికి జన్మిస్తూనే ఉంటావు అన్నాడు ఇక్కడ. అంటే ఒక అందుకే ఈ మాట వేదమే చెప్తుంది, యథా కామో భవతి తత్ కర్తుర్భవతి. వాడి కోరిక తగ్గట్టే ఆలోచన ఉంటుంది, ఆలోచనకు తగ్గట్టే కర్మ ఉంటుంది, కర్మకు తగ్గట్టే జన్మ ఉంటుంది పో అన్నాడు. అసలు నిజానికి జన్మ పరంపరలు రావడానికి కారణం మూడుట, ఎంత బాగుందో చూడండి. అవిద్య కామ కర్మ ఈ మూడే కారణం. అవిద్య అంటే ముందు నుంచే చెప్పుకుంటున్నాం, తాను కానిదాన్ని తాను అనుకోవడం, అదే ప్రకృతిస్థ. ఇప్పుడు స్వస్థుడైనా ప్రకృతిస్థ అనుకోవడం అవిద్య. గుణసంగము కామము, దానివల్ల చేసేది కర్మ, దానివల్ల వచ్చేది జన్మ. అది ఇక్కడ దీనిలో ఉన్నటువంటి అవిద్య కామకర్మలు మూడింటిని శ్లోకంలో చూపించానండి. ఇక్కడ వేదాంతమంతా ఇందులో చూపిస్తున్నాడు ఇక్కడ. అయితే సజ్జన్మలు అసజ్జన్మలు ఏమిటి అంటే నువ్వు ఎలాంటి గుణాలను పట్టుకు దేబిరించావో దాని ప్రకారం నాయన అన్నాడు ఇక్కడ. నువ్వు ఆ గుణముల ప్రకారం మంచి పనులు చేసేవనుకో, మంచి పని కూడా గుణమే, చెడ్డ పని గుణమే. ఇవి ప్రకృతికి సంబంధించినవే. అందులో సత్వగుణంతో కూడినవి మంచి పనులు అవుతాయి, రజోగుణ తమో గుణాలతో కూడినవి చెడ్డ పనులు అవుతాయి. ఒక్కొక్కప్పుడు సత్వంతో స్నేహం చేసిన రజోగుణం కూడా మంచి పనులు చేస్తూ ఉంటుంది, కనుక అవి సరిపోతాయి. అందుకే మంచి పనులు చెడ్డ పనులు అనేది గుణములతోనే కూడి ఉంది కనుక మంచి చెడ్డ గుణం కాదు. ఈ మంచి చెడ్డ గుణములతో కూడిన పనులు చేసేవి కనుక జన్మలు కూడా మంచి చెడ్డ వస్తాయి. అందుకే సత్ అసత్ అన్నాడు. సజ్జన్మలు అంటే దేవాది జన్మ అన్నాడు, దేవతల జన్మలు సజ్జన్మలు సల్లక్షణాల వల్ల. అందుకే మనం మంచి గుణాలను కానీ పెట్టుకున్నట్టే ప్రకృతిస్థుడైన జీవుడు దేవయోనుల్లో పుట్టవచ్చు. అనేక మంది దేవతలు ఉన్నారు, సిద్ధచారణ గంధర్వాదులు మొదలుకొని కర్మదేవతల వరకు, ఇందులో ఏదైనా దేవత కావచ్చు వాడు. అది అసజ్జన్మలు అంటే పశ్వాదయ అన్నాడు ఇక్కడ. పశువులు పక్షులు ఈ జన్మలన్నీ అసజ్జన్మలే. ఏముందండి అవే సుఖం ఉన్నాయి కదా అంటే ఆ సుఖం సుఖం కాదండి అది. ఇక్కడ ఎవడు పిచ్చోడు అలా తిరుగుతున్నాడు అనుకోండి, వాడే బాగు ఆనందం ఉన్నాడు అంటారా మీరు? వాళ్ళు వాడిని నవ్వేసుకుంటూ తిరుగుతుంటాడు. వాడిది గొప్ప జన్మని ఎవ్వడేని అంటాడండి, వాడిది నీచ జన్మనే అంటాం ఇక్కడ. అదేవిధంగా పశ్వాదయ అజ్ఞాన జన్మలు భయంకరం. అందుకే జ్ఞానం తెలుసుకోవడానికి అంతో ఇంతో అవకాశం ఉంది గనకనే భూమి మీద మానవ జన్మని మెచ్చుకున్నారు. ఇప్పుడు మనకు తెలిసిపోయింది అటు దేవతలం కావు, దేవ పుట్టుక కాదు, పశ్వాదులం కావు. మరి మనల్ని గురించి చెప్పలేదే అంటే భగవత్పాలు అంటారు, సజ్జన్మలు దేవతలు అసజ్జన్మలు పశువులు రెండూ కలిస్తే మనుషులు అన్నాడు. ఒకటి మాట రెండు కలిసిపోయాయి మనలో, అటు ఇటు కలిసే ఉన్నాం. అందుకే మిశ్రలోకం సౌభ్యాయ చ ప్రతిసర్యాయ చ అంటే శోభము అంటే సా ఉభ శోభ అన్నారు ఇక్కడ. అంటే ఉభయాత్మకు పుణ్యపాప మిశ్రలోకమేనండి భూమంతా. అందుకే మీకు కేవలం చెడు కనబడదు, కేవలం మంచి కనబడదు, రెండు కలిసి కనబడతాయి. ఈ రెండు కలిసి ఉన్నాయి కనుక నువ్వేది పట్టుకుంటే దాంతో బాగుపడవచ్చు ఇక్కడ, అదొక అవకాశం. అందుకే ఇంత చక్కగా చెప్తూ ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పేశాడు కదా, ప్రకృతిస్థుడైన జీవుడు గుణసాంగత్యం చేత జన్మలు అనుభవిస్తూ ఉంటాడు. అసలు జీవుడు అసలు లక్షణం ఏమిటి? ప్రకృతిస్థుడుగా ఉంటే గుణసాంగత్యం జన్మ, కానీ జీవుడు అసలు స్వరూపం ఏంటి నేను చెప్తున్నాను విన్నాడు. గుణసంగుడై ప్రకృతితో కలిసిపోయిన జీవుడు వాడు అసలు స్వరూపం చైతన్యం అని అనుకుంటే, ఎందుకంటే జీవుడు చైతన్యము శరీరం జడం, కానీ జీవుడు చైతన్యము అంతఃకరణం అనే జడ పదార్థంతో కలిసిపోయి నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు చైతన్యముగా దాన్ని చూస్తే వాడు ఎటువంటి వాడో తెలుసా, వాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ అది కానీ గ్రహించితే ఇక్కడ ఉంటూ వాడు ఎలా ఉంటాడో చూడు ఎంత అద్భుతంగా. ఇది గమనిస్తే జీవుడని వేరే లేదు, పరమేశ్వర చైతన్యం మనలో ఏం పనిచేస్తుందో చెప్తున్నాడు చూడండి. ఉపద్రష్ట అనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చొప్యుక్తో దేహేస్మిన్ పురుష పరహ. ఈ చివరి వాక్యం అండి మొత్తం అధ్యాయంలో మాటిమాటిగా మంత్రంలా జపం చేయాల్సిన గొప్ప వాక్యం దేహేస్మిన్ పరుష పరహ. అందుకే తత్వవేత్తలు అంటారు మొత్తం అధ్యాయంలో ఒక మణిమకుటంలాగా కలశంలాగుండే శ్లోకం 22వ శ్లోకం. ఇక్కడ ఇది నీ అసలు స్వరూపాన్ని చెప్తోంది. అందుకే ఇది దేహేస్మిన్ అంటే అస్మిన్ దేహే ఈ దేహమునందే పరహ అక్కడున్నదండి. ఈ దేహమునందే ఈ దేహం కంటే గొప్పగా ఉన్నావు నువ్వు, దేహంలోనే దేహం కంటే గొప్పగా ఉన్నావు. పరహ అంటే ఉత్కృష్టం విలక్షణం వ్యతిరిక్తం ఇన్ని అర్థములు ఉన్నాయి. పరహ అంటే మన పైవాడు అంటాం లోకంలో వాడు పరుడండి అంటుంటాం. పరులు పరపురుషులు పరస్త్రీయులు అంటే పరులని కదా అర్థం, కానీ వీడు పరుడు అంటే ఇతరము అని అర్థం. ఇక్కడ ఇతరుడు దేనికంటే ఇతరుడు, ప్రకృతి కంటే ఇతరుడు. ఇందాక చెప్పిన జీవుడు ప్రకృతితో తాదాత్మ్యం చెందిపోయాడు, ఇప్పుడు వీడు ప్రకృతి కంటే ఇతరుడు. కానీ వీడే తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి తాదాత్మ్యం చెందిపోయేనే కానీ నేను దీనికంటే వేరు. ఇది మనం కథ చెప్పుకున్నాం, మళ్ళీ రిపీట్ చేయను. స్వామి వివేకానంద చెప్పినటువంటి మేక సింహం కథ. సింహం పిల్లే పుట్టిన దగ్గర నుంచి మేకలతో తిరిగి మేక అయిపోయింది. దానికి మళ్ళీ సింహజ్ఞానం కలిగించడం కోసం సాయపడ్డానికి ఆ సింహం పడ్డ తపనేదో మనం గుర్తు చేసుకున్నాం కదా. అంటే తన స్థితి తనకు తెలిస్తే ప్రకృతిస్థుడు స్వస్థుడైపోతాడు. ఇక్కడ అది తెలుసుకున్నామంటే ఈ దేహంలో ఉంటున్నావు కానీ నిజానికి దేహం చేత బంధితుడు కాలేదు నువ్వు. నీ తాదాత్మ్యం వల్లనే రకరకాల దేహాల్లో తిరుగుతున్నావు. ఆ తాదాత్మ్యం విడిచిపెట్టు కనుక, ఒక తాదాత్మ్యం విడిచి ఆ తాదాత్మ్యం పెట్టు. దేహ తాదాత్మ్యం విడిచి పరమాత్మ తాదాత్మ్యం చెందు. తాదాత్మ్యం అంతే ఇడిదడు తిప్పు అని వివరిస్తున్నాడు. అప్పుడు అసలు నీ స్వరూపం, అసలు నీ స్వరూపం ఇది నాయన ఉపద్రష్ట. నువ్వు ఉపద్రష్టవు. ఉపద్రష్ట అంటే అర్థమేమిటి? ఇది ఒక టెక్నికల్ టర్మ్ అండి. ఉపద్రష్ట అంటే అంటే సాధారణంగా చెప్పాలంటే దగ్గరుండి అన్ని చూసేవాడిని ఉపద్రష్ట. సమీపవర్తి ఉంటూ అన్ని పరిశీలించేవాడు. పరిశీలించినటువంటి ఊరికనే చూస్తూ ఉన్నవాడు కాదు, ప్రతిదాని మంచి ఏమిటో చెడు ఏమిటో గమనించుకుంటూ సమగ్ర జ్ఞానంతో సమీపంలో వర్తించేవాడెవడో వాడు ఉపద్రష్ట. జీవుడు నిజానికి ఉపద్రష్ట. దేనికి ఉపద్రష్ట అంటే ఈ గుణములు ఈ ఇంద్రియాలు వీటన్నిటినీ ఆయన ఉంటే కానీ పనిచేయట్లేదు కదా. వాడు జ్ఞా కదా, చైతన్య స్వరూపుడు కదా, కనుక వాడు వీటికి ఉప వీటితోనే వీటి దగ్గరే ఉంటూ ఉన్నాడు. వాడు చూడడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి కనుక ఉపద్రష్ట అని చెప్పారు. ఇక్కడ అంత ప్రాధాన్యం ఇచ్చారు. వాడు దేహంలో ఉంటూనే దేహానికి పరుడయ్యాడు. ఎలాగంటే ఉపద్రష్ట అనే పేరు యజ్ఞానికి సంబంధించిన పేరండి. కొన్ని యజ్ఞాలను ఉపద్రష్ట అని పెడతారు. సాధారణంగా శ్రౌతయాగాల్లో 15 మంది ఋత్విజులు ఉంటారు, యజమాని పత్ని ఉంటారు. ఎంతమంది అయ్యారు? 17. ఈ 17 మందితో యజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞంలో ఎక్కడ ఏ లోపం ఏది రాకుండా దానంతటి పరిశీలించేవాడు ఉంటాడు. వాడు అందులో యజ్ఞ సంకల్పము చేయుడు, ఋత్విజుల్లో కూర్చోడు, వాళ్ళే అన్ని చేస్తుంటారు. కానీ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ కూడా ఉంటాడు. వాడు ఉంటే ఇవన్నీ సాగుతుంటాయి, వీళ్ళవేవి ఆయన చేయుడు. వాడిని ఉపద్రష్ట అంటారు అన్నాడు. ఇక్కడ యజ్ఞంలో వాడేటువంటి పదం అండి. ఆ పదం ఇక్కడ వాడడంలో ఉద్దేశం ఏంటంటే ఆ 17 మంది లోపల ఉన్నారు, వాళ్ళు అది చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆ చైతన్యం ఎలా ఉంటుందంటే ఉపద్రష్టగానే ఉంటుంది. వాడు లేకపోతే వేవి జరగవు, వాడు వేవి చేయడు, వాడికి వంటవు. ఇది అర్థం చేసుకోవడానికి ఉపద్రష్టాన్ని కృష్ణ పరమాత్మ చెప్పడం అద్భుతమైన విషయం. ఆ 17 ఏమిటయ్యా అంటే 15 + 2 అన్నాడు కదా, 15 ఏంటో చెప్తున్నాను అన్నాడు ఇక్కడ. ఎందుకంటే వచ్చేసిన దానిలో ఫంక్షనింగ్ ఏమిటో ఆలోచించు. ఫంక్షనింగ్ యజ్ఞం అంటే ఫంక్షనింగేగా, యజ్ఞశాల ఉంది, ఫంక్షనింగ్ ఎవరు చేస్తున్నారో ఆలోచించు. పంచజ్ఞానేంద్రియాలు చేస్తున్నాయో లేదో చెప్పండి నాకు, చేస్తేనే తలుపుతాం. కనుక పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఎన్నయ్యాయి? 15. వీటితో కలిసి మనోబుద్ధులు, ఈ సంకల్ప వికల్ప నిశ్చయం ఎన్నయ్యాయి? వీళ్ళే యజమానుడు, పత్ని, మొత్తం 17. ఈ 17 అక్కడ ఋత్విక్కులు యజమానులు ధర్మపత్ని కలిపితే 17 వాడికి ఉపద్రష్ట. ఈ 17 ఉపద్రష్టగా ఉన్నటువంటి చైతన్యం ఏదుందో వాడు, వాడు పరహ దేహేస్మిన్, వాడు ఎక్కడో లేడు, దేహే అస్మిన్ పరహ, అది అసలు స్వరూపం జీవుడిది. కానీ ఈ 17 చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఈయన కలిసిపోతే తాదాత్మ్యం చెందిపోయి పరతత్వం ఉపద్రష్ట స్థానం దిగిపోతుంది తెలుసుకోండి. ఉపద్రష్ట శబ్దానికి ఇంత అర్థమైన మాట అన్నది. ఇందులో చాలా అద్భుతమైన వివరణ, ద్రష్ట అని మాట వెయ్యడంలోనే ఒక వేదాంత విచారణ కనబడుతున్నది ఇక్కడ. ఉప అనే శబ్దానికి సమీపే అని, సమీపస్థ సన్ ద్రష్ట, సమీపముగా ఉంటూ, సమీపముగా అంటే ఆ ఉనికి ఎంత దగ్గరతనము, సమీపం అంటే పక్కన కూర్చోవడం కాదు, కలిసిపోయి అది అక్కడ కలిసిపోయినట్టు కూర్చున్నాడు, అందుకే అంత సమీపస్థ. సన్ ద్రష్ట స్వయం అవ్యాపృత యజ్ఞకర్మ వ్యాపృతేషు తటస్థ అన్య అన్నారు ఇక్కడ. అంటే యజ్ఞకార్యములు జరుగుతున్నా తాను చెయ్యకుండా తటస్థంగా ఉంటాడు వాడు ఉపద్రష్ట అంటారు కదా. అతడు యజ్ఞ విద్యా కుశల, వాడు ఊరికనే తటస్థంగా ఉండడు, వాడికి యజ్ఞ విద్య అంతా తెలుసు కనుక లోపలున్న చైతన్యమునికి దీనికి సంబంధించిన సమస్తమైన ఎరుక ఉంది అది చెప్పడం ఇక్కడ. వాడు చెయ్యడు, వాడు అంటాడు కానీ సమస్తమైన ఎరుక ఉంది, సర్వజ్ఞ అని చెప్పడం ఇక్కడ. వాడు ఎరుక ఉన్నది అది గమనించవలసిన విషయం. అందుకే తద్వత్ కార్యకరణ వ్యాపారేషు అవ్యాపృత అన్య విలక్షణ తేషాం కార్యకరణానాం సవ్యాపారాణం సామీప్యేన ద్రష్ట ఉపద్రష్ట. ఈ కార్యకరణముల యొక్క వ్యాపారములని దగ్గరుంటూ తానే చైతన్యాన్ని ప్రసాదిస్తూ చూసేవాడు గనక ఉపద్రష్ట అన్నారు. ఇంకొక మాట ఉపద్రష్టకు చెప్తున్నారు, ఎందుకంటే భగవానుడు ఉపద్రష్ట పురుషుడు అని చెప్తున్నాడు. దేహంతో తాదాత్మ్యం చెందితే జీవుడు అంటావు, లేకపోతే పరిపూర్ణుడైనటువంటి క్షేత్రజ్ఞుడు అనాలి, కానీ పురుష శబ్దం. అందుకే ఇప్పుడు పరహ ఎలా చూడాలో చూపిస్తున్నారు. ప్రకృతి స్థహ నుంచి బయటకు తీయాలి అంటే పరహ అర్థం చేసుకోవాలి ఇక్కడ. దేహేస్మిన్ పరహ, మాటి మాటికి దేహేస్మిన్ పురుష పరహ, ఇది మంత్రం కింద జపించుకోవాలన్నాం కదా, అంత గొప్పది. అలాగని రేపు అష్టోత్తర శతం చేశానా 1000 చేశానా అని చెప్పను కాదండి. ఇక్కడ మీరు చెప్పిన మంత్రం అష్టోత్తర శతం, 100000 చేశానని కూడా మీరు చెప్పచ్చేమో. జపించండి అంటే మననం చేయండి అని చెప్పడం ఇక్కడ. సరే, ఇప్పుడు ఉపద్రష్టకు మనకు అర్థం చెప్తున్నాడు చూడండి. ద్రష్ట అంటే ఏమిటి, విచారణ. ఇదంతా అద్భుతం అండి, ఇది ఏమీ పెద్ద తలపక్కలు కొట్టుకునే విషయం కాదు, ఆలోచిస్తే అర్థమైపోయి అందమైన విషయాలు. ఆలోచించేవాడికే ఆనందం కలిగించే అంశమే ఆధ్యాత్మికత మనకుడు కాదు ఇక్కడ. ఆలోచన, ఆలోచన శక్తి ఉండాలి. అథవా దేహ చక్షుర్మనోబుద్ధ్యాత్మన ద్రష్టారహ. దేహము చక్షువు మనస్సు బుద్ధి ఇవన్నీ తెలిసేవి కదండి. ఎక్కడ నుంచి దేహం అంటే ఎక్కడ, ఏ పురాణం నుంచి తెచ్చాను? దేహ చక్షుర్ మనస్సు ఇక్కడవే. ఈ దేహ చక్షుర్మనోబుద్ధి ఆత్మన ద్రష్టారహ, ఇక్కడ ఆత్మన అన్నప్పుడు అంతఃకరణం అని కూడా చెప్పుకోవచ్చు. బుద్ధ్యాత్మన ఈ రూపములుగా ఉన్న వాటిని ద్రష్టారహ. ఇందులో ఇవన్నీ ద్రష్ట అనాలి, వీటన్నిటిని కూడా. వీటిని దేహము చక్షుస్సు మనస్సు బుద్ధి అని చెప్పబడుతున్నవని ద్రష్టలు. ద్రష్టలు అంటే అర్థం ఏంటండి, చూచునవి, చూడబడితే దృశ్యం, చూస్తే ద్రష్ట. దృశ్యమును చూసేవారు ద్రష్టలు. ఇప్పుడు చూసే వాళ్ళు ఉన్నారు మనకు తెలుసా, ఎంతమంది, కంటితో చూచుట చెవితో వినుట. శబ్దానికి ద్రష్ట చెవి, దృశ్యానికి ద్రష్ట కన్ను, ఇలా ప్రతి ఇంద్రియము కూడా విషయానికి ద్రష్టగా ఉంటుంది, విషయానికి ద్రష్టగా ఉంటుంది. ఆ కారణం చేత ఒకనొక దృశ్యము కనబడిందంటే కన్ను చూచింది. ఇక్కడ ద్రష్ట ఎవరు, కన్ను కదా, కనుక ద్రష్ట కన్ను. ద్రష్టకు ఇంకో లక్షణం ఉంది, ద్రష్ట తనను తాను చూసుకోలేదు. ద్రష్ట ఒక వస్తువుని చూపిస్తుంది, చూస్తోంది. ఈ కన్ను ద్రష్ట అని ఊరుకుంటాము అంటే బాహ్య ద్రష్ట దేహ, కన్నుతో పాటు ఇతర ఇంద్రియములు కూడా బాహ్య ద్రష్టలే. తత ఆరభ్య, అక్కడి నుంచి ప్రారంభించను నెమ్మదిగా. ఎలాగంటే కన్ను మనస్సు అంటితే కానీ చూడలేదు, అవునా లేదా, వస్తువు చూస్తూ ఉన్నా ఏమనుకోవద్దే, నేను ఆ సమయంలో పరాకులో ఉన్నాను, మీరు పక్కన ఉన్నట్టు తెలియలేదండి అంటాం. అంటే కన్ను అక్కడ వస్తువును చూస్తున్నా మనస్సు తగలకపోతే లేదు. అలాగే విషయాలు వినడం కూడా అనేవే చెప్పాడు కానీ ఒక్కడ వినిపించుకోలేదండి అన్నాడంటే, ఇదే చెవి అందరికీ ఉంది కానీ ఒకటి వినబడట్లేదు, ఇంకోటి వినబడుతుంది అంటే అర్థం చెవికి మనస్సు తగలలేదు. ఇప్పుడు అసలు ద్రష్ట ఎవరండి, చూసారా, ఇప్పుడు ద్రష్ట మళ్ళీ దృశ్యస్థానంలో వెళ్ళిపోతున్నాడు, కానీ ద్రష్ట ద్రష్టగా మిగలట్లేదు, గమనించారు కదా, ద్రష్ట దృశ్యస్థానంలో వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. కానీ కన్ను మొదట ద్రష్ట స్థానంలో ఉంది, ఇప్పుడు మనస్సు దగ్గరికి వచ్చేటప్పటికి అది దృశ్యస్థానంలో వెళ్ళిపోయింది. నేను మనస్సు కన్నును తెలుసుకుంటుందిగా, మనస్సు ద్వారా కన్నును తెలుసుకుంటున్నావు కదా, కానీ మనస్సు ఇప్పుడు ఏమైపోయింది, ద్రష్ట అయింది, కన్ను దృశ్యమైపోయింది, ద్రష్ట నుంచి దిగిపోయింది అని పొజిషన్, దిగిపోలేదు, అది పనిచేసినప్పుడు ఇది ఇక్కడికి వచ్చినప్పటికీ అయిపోయింది ఇక్కడ. అంటే పెద్ద ఆఫీసర్ దగ్గరికి చిన్న ఆఫీసర్ వెళ్ళిపోగానే వీడి చిన్న అయిపోయినట్టు అలా అయింది. ఆ మనస్సుకు ద్రష్ట ఉన్నట్ట, ఆ ద్రష్టని మించిన ద్రష్ట మరొకరు లేడు అన్నాడు. మనస్సుకు కూడా ద్రష్ట అంటే మనస్సును కూడా గమనించుతూ ఉన్నవాడు, మనస్సుకు కూడా చైతన్యమిచ్చేవాడు ఒకడున్నాడు, వాణ్ణి గమనించు. తత ఆరభ్య అంతరతమః చ ప్రత్యక్, అంటే దేహములు ఇంద్రియములు మనోబుద్ధులు వెనకాల బుద్ధికి కూడా చైతన్యం ఎవడిస్తున్నాడో వాడు వైపు వెళ్ళిపో, వాడు లేకపోతే మనస్సు కూడా పనిచేయదు. దీన్ని దృగ్దృశ్య వివేకము అని ఒక పెద్ద గ్రంథం రచించారు ఆదిశంకర భగవత్పాల వారు. వివేకం చేయమన్నాడు, దృక్కు దృశ్యం, ఎందుకంటే ద్రష్ట అన్నమే దృక్కులేంది ద్రష్ట కాడు కదా. చూసే శక్తి లేనిది చూచువాడు లేడు, అది లేనిది చూడబడేది లేదు. కనుక ఇప్పుడు దృక్కు ద్రష్ట నిజానికి రెండు ఒకటిగానే మనం చెప్పుకోవాలి. దృక్కే ద్రష్ట అసలు నిజానికి. మరి ఇంతవరకు ద్రష్టలు ఇద్దరు చెప్పుకున్నాం, కన్ను మనస్సు లేదా ఇంద్రియాలు మనస్సు. వాళ్ళిద్దరికంటే మరొకడు ఉన్నాడు పరమాత్మ, వాడు లేకపోతే ఇంటికి చూసే శక్తి లేదు. వాడు అసలు దృక్కు వాడే ద్రష్ట వాడే, వాణ్ణి పైన మరొక వస్తువు లేదు. అందుకే ఏం చెప్పిందంటే శాస్త్రం, ఎవడి వల్ల నువ్వన్నీ తెలుసుకోగలుగుతున్నావో వాడిని తెలుసుకో అన్నది. ఇదే మాట అండి, ఎవడి వలన అన్నీ తెలుసుకోగలుగుతున్నావో వాడిని తెలుసుకో. అందుకే ఆత్మావా అరే ద్రష్టవ్యహ మంతవ్యహ శ్రోతవ్యహ ఇది ధ్యాసితవ్యహ. అరే అరే అనే మాట హెచ్చరిక, ఇంకా బుద్ధి రాలేదా అన్న మాట కనబడుతుందండి. ఒరే నువ్వు తెలుసుకోవాల్సిందంతా అరే మాట మనం తెలుగులో భలే చెప్పచ్చు. ఒరే నువ్వు తెలుసుకోవాల్సింది అదే, వినవలసింది అదే, మననం చేయవలసింది అదే. ఎంతవరకు అది నువ్వని అనుభవం అయ్యే వరకు, తెలుసుకునే వరకు అని కదా. తెలుసుకోవడం అంటే అనుభవమే. కనుక అసలు ద్రష్ట ఎవరండి లోపలికి వెళ్ళిపోతుంటే? శరీరము కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే పరమాత్మ, దానికంటే. ఇదే ఒక శ్లోకం ముందే ఇచ్చేశాడు కఠోపనిషత్తులో, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్థు పరాబుద్ధి యో బుద్ధే పరసస్థు సహ. సహ అంటే బ్రహ్మ అంతే. అది ధియో యోన ప్రచోదయాత్, అది బుద్ధిమ్యాన ప్రచోదయాత్. ఆ ప్రచోదయాత్ ఏదో దాన్ని ధ్యానిస్తున్నాను అని మనకు మంత్రంగా నేర్పేశారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఎందుకంటే ఆ ప్రచోదయాత్ అయిన చైతన్యము అందరికీ ప్రచోదనం కలిగిస్తుంది, నా ఒక్కడికేది. నహ అంటే మమ్ములను, బహువచనం అది, నిన్ను నన్ను కాదు, అందరినీ కూడా చైతన్యం ఇస్తున్నది. కానీ అందరూ కూడా ఏంటంటే అది ఇచ్చిన చైతన్యం పట్టుకుని ముందుకు పరిగెడుతున్నారు, అది బహిర్ముఖత్వం. అలా కాకుండా బుద్ధి తనకు చైతన్యం ఇచ్చేవాడు వైపు తిరగడం అంతర్ముఖం, దాన్ని ప్రత్యక్ అంటారు. వెనక్కి తిరిగితే దాన్ని ప్రత్యగాత్మ అంటున్నాం ఇక్కడ. ఆ ప్రత్యగాత్మ అసలు ద్రష్ట. కనుక బాహ్యమైన ద్రష్టలైన నేత్రములతో మొదలుపెట్టుకుని లోపలకు వెళుతూ 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 అంతర్ద్రష్టలైన మనోబుద్ధులను కూడా దాటిన ద్రష్ట ఎవడున్నాడో, ఎవడికి మరొక ద్రష్ట లేడో అటువంటి వాడు ఉపద్రష్ట అని చెప్పబడుతున్నాడు అన్నాడు. ఉపద్రష్ట శబ్దానికి ఇంత చక్కటి అర్థం అండి. ఎందుకంటే అది ఎక్కడుంది, మళ్ళీ ఎక్కడ దూరంగా లేదు. ప్రత్యక్ సమీప ఆత్మ ద్రష్ట యత పర అంతర నాస్తి సహా, దానికంటే అంతరం, అంతరం అంటే లోపల మరొకటి లేదు. అందుకే అన్నమయ్య కోసం లోపల ఉన్నది, ప్రాణమయ్య కోసం, ప్రాణమయ్య కోసం లోపల విజ్ఞానం, మనోమయ కోసం, దాని తర్వాత విజ్ఞానమయ కోసం, తర్వాత ఆనందమయ కోసం, ఇవన్నీ కోశాలే కదా. ఇందులో ఆనందమయ కోసంలో సుఖదు కాదు అనుభవాలు కలుగుతున్నాయి. ఒక దాని లోపల కొద్ది ఉంది, ఒక దాని తర్వాత ఒకటి కాదు. ఒక దాని లోపల కూడా ఉందంటే దాని తర్వాత ఉన్నట్టే లెక్క. మళ్ళీ తర్వాత అంటే అతీతం, కానీ ఐదు కలిపి దేహం అంటే మళ్ళీ ఇంతవరకు ఏదో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నారు, పరాప్రకృతి ఉన్నారు, ఇదేదో అర్థం చేసుకుంటూ ఉంటూ వెళుతూ ఉంటే వాళ్ళు పంచకోశాలు లెక్కొస్తారేంటి అంటే వీటిని మరోలా చెప్పాడండి. ఇక్కడ అర్థం చేసుకోవడం రకరకాలు. అన్నమయ్య కోసం అంటే మీకు అనిపించే స్థూల శరీరం మొత్తం, దానిలో ఉన్నటువంటి ప్రాణాలు అది లేకపోతే లేదు కదా. ఇక దానితో కలుపుకున్నది మనస్సు ప్రధానం, అందుకే తన మనోమయం. దాని తర్వాత బుద్ధి విజ్ఞానమయం, దాని తర్వాత అనుభవం. వీటి వల్ల తెచ్చుకున్నది అని అనుభవిస్తుంటుంది. ఆనందమయం కోసం అంటే బ్రహ్మానందం కాదు ఇక్కడ, సుఖ అనుభవం. ఈ ఆనందమయం కోసం కంటే లోపల ఉన్నటువాడు కదా. కనుక పంచకోశ అంతరస్థిత, పంచకోశాంతరస్థిత ఎక్కడో చదివినట్టుంది కదా, ఇదే అక్కడ కూడా. భగవద్గీత చక్కగా చదివితే ప్రతిదీ చక్కగా అర్థమవుతుంది. అందుకే గీతాజ్ఞానం అంత అవసరం అండి ఇక్కడ. పంచకోశ అంతరస్థిత అది అసలు స్వరూపం. వాడే దేహేస్మిన్ పరహ, ఈ దేహంలో ఐదింటి తర్వాత ఉన్నాడు కనుక పరహ. ఎలా ఉన్నాయంటే వీటిలోనూ వీటికి అంటకుండా ఉన్నాడు. ఎందుకంటే మనలో ఉంటాడు కానీ ఏం పట్టనట్టు ఉంటారు. అలాంటి ఉపద్రష్టలు ఇక్కడ ఎంతోమంది ఉంటారు, ఒక్కడు పట్టించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారండి. అలా వీటికి పట్టని వాడు కూడా ఉంటాడు, వాడు పరహ. అది ఉపద్రష్ట శబ్దానికి ఇన్ని అర్థములు. హనుమంత రెండవది, వాడు హనుమంతుడు, హనుమంతుడు కాదండి శబ్దం. హనుమంత అంటే హనుమంత అంటే అనుమోదించువాడు, అంటే వాడు ఏమీ చేయడు కానీ చేస్తున్నాడు, బాగుంది బాగుంది అంటుంటే వీడు హనుమోద. అనుమోదకుడు, వీడి పని. అలాంటి వాడు జీవుడు, వాడేమీ చేయడు కానీ వాడు అన్ని అనుమోదిస్తుంటట. అనుమోదిస్తుంటాడంటే నువ్వేం చేయి నీ ఇష్టం అంటాడు, అది ఏది వద్దన్నాడు. ఇక్కడ వీడేం తెచ్చుకుని అనుభవిస్తూ ఉన్న ఈ బుద్ధితో అలా చూస్తూ ఉంటుంది ఆ చైతన్యం. అంతే, ఎలా చూస్తుందంటే నువ్వు అది చేస్తున్నావు తప్పు అనదు, అది చేస్తున్నావు బలి బలి చేస్తున్నావు అనదు, అలా ఉంటుంది. అది మనం చెప్పుకున్నాం, దీపం వెలిగించిన తర్వాత ఆ వెలుగులో నువ్వు పేకాడతాడు, భగవద్గీత చదువుతాడు. అరే పేకాడతావా తప్పు అనదు దీపం, భగవద్గీత చదువుతున్నావా పుణ్యం వస్తుందిలే అనదు అది. ఇద్దరికి వెలుగు అలా ఇస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ ఈ దేహాదులతో తాదాత్మ్యం చెంది చేస్తున్న మంచి చెడులని అలా చూస్తూ ఉంటుంది, అనుమోదిస్తున్నదా అన్నట్టుంటుంది. కనుక అనుమంతా అన్నాడు ఇక్కడ. చాలా జాగ్రత్తగా వినాలి, అనుమోదించింది అంటే నువ్వే చెప్పేవు కానీ మళ్ళీ అనొచ్చు. కానీ ఇంత పేకాట ఆడడానికి కారణం, అందులో నేను ఓడిపోవడానికి కారణం, నెత్తి మీద తువ్వాలేసుకోవడానికి కారణం దీపమే అన్నాడు ఒక ఆయన. అదేమైందండి ఇక్కడ? అలాగే వీటన్నిటికీ దాన్ని అది అనుమోద అంతవరకు ఇక్కడ పరుకుతుంది. దాని వెలుగులోనే చలామణి అయిపోయింది కదా ఇదంతా కూడా. అందుకు హనుమంత, హనుమంత అంటే కార్యకారణ ప్రవృత్తిషు సమ్ అప్రవృత్త అపి ప్రవృత్త ఇవ తదనుకూల విభావ్యతే. అనుకూలంగా ఉండేవాడు అనుమోదకుడు. అది దాని ఆత్మ యొక్క చైతన్యంలు ఇవన్నీ జరిగే గనుక ఆ చైతన్యం దీనికి అనుకూలించిందా అన్నట్లుంది కనుక దానికి హనుమంత అన్నారు ఇక్కడ. అంటే నా స్వరూపం నిజానికి వాటికి అంటుట లేదు అన్న పరభావం తెచ్చుకోవడం కోసం ఉపదృష్ట నుంచి మొదలుపెట్టి స్టెప్స్ వేస్తున్నాడు. భర్త తర్వాత శబ్దం ఉంది. భర్త అని ఎందుకన్నారు అనే మాటకి స్వతః అచేతనాలకు చైతన్యం కలిగిస్తుంది కనుక. భరించేవాడు భర్త కదండి, ఏమీ లేనివాడికి అన్ని ఇచ్చి పోషించడం. కనుక నిజంగా చైతన్యం లేని దానికి చైతన్యం ఇవ్వడం వల్ల చైతన్యం దానిలో పనిచేస్తూ అది వృద్ధి జరుగుతుంది. కనుక చైతన్యం ఇచ్చి ఈ ఇంద్రియాలన్నిటి పోషిస్తున్నదేదో అది భర్తకాకేమవుతుంది అన్నాడు ఇక్కడ. అంటే స్వతః అచేతనాలు అయిన వాటికి చైతన్యవంతం చేస్తున్నది గనక ఆత్మని, ఆత్మని అన్నప్పుడు క్షేత్రజ్ఞుడిని జీవుడిని నీ ఇష్టం అనుకో. నేను జీవభావం నుంచి లాగుతున్నారు కనుక జీవుడు అనుకో, వాడు ఉండడం వల్లే కలుగుతుంది కదా. కనుక వాడిని ఏమనాలి? భర్త అనాలి. అందుకే చైతన్యాభాసానాం దేహేంద్రియ మనోబుద్ధీనాం చైతన్య ఆభాసలు అన్నాడు. అంటే వీటికే చైతన్యం ఉందేమో అనిపిస్తుంది కదా, చేతులు కదులుతున్నాయి చైతన్యం ఉంది. చైతన్యం ఉంది కానీ చైతన్యం కాదు అది. ఎందుకంటే అది డ్రాప్ అయిపోతే కదలని చేతులు మనం చాలా చూస్తూ ఉంటాం. అలాగే మనోబుద్ధులు ఉన్నాయి, వాటికి చైతన్యం ఉందా? స్వతసిద్ధంగా లేదు, పరమాత్మ యొక్క చైతన్యంతోనే పనిచేస్తున్నాయి. అక్కడే చిక్కు చాలామందికి. మనోబుద్ధులకు స్వతశ్చైతన్యం దేహంకి లేదంటే ఒప్పుకుంటాం కానీ దానికి ఉందేమోనమండి అనుకోవడం వల్ల చికాకు వస్తుంది. కనుక దానికి కూడా చైతన్యము లేదు, అది ఆభాసయే. కానీ అది దానికి చైతన్యం ఉంది అనిపిస్తుంది మనస్సు వల్ల చేస్తున్నాను. ఎందుకంటే అనేక శరీరాలు ట్రావెల్ చేస్తుంది, ఇది గనక తాదాత్మ్యం ఎక్కువైపోయింది అనితో తెలుసుకోండి. ఇక్కడ ఈ శరీరం అంటే మారుతూ వచ్చింది కానీ ఆ శరీరం మారలేదు, దానిలోనే తిరుగుతూ వచ్చాం మనం ఇక్కడ. అందుకే అది వదులుకోవడం మహాకష్టం. కానీ మనోబుద్ధులు కూడా చైతన్య ఆభాసలే. ఆభాస అంటే తెలుసు కదా, లేదు ఉన్నట్టు కనిపిస్తుంది. కనుకనే చైతన్యాభాసానాం దేహేంద్రియ మనోబుద్ధీనాం భర్త, వాటికి చైతన్యం ఇస్తున్నది. కనుక ఆత్మను అర్థం చేసుకునేటప్పుడు ఉపద్రష్ట ఇందులోనే ఉంటుంది, ఇది లేకపోతే ఏది జరగట్లేదు. వీటన్నిటి గమనిస్తూ అబ్జర్వ్ చేస్తున్నది కనుక ఉపద్రష్ట. దానివల్ల ఇవి పనిచేస్తున్నాయి కనుక అనుమోదిస్తున్నట్టు కనబడుతోంది కనుక హనుమంత. అదేవిధంగా అది ఇచ్చిన చైతన్యంతోనే ఇవన్నీ బ్రతుకు వెళ్లమారుస్తున్నాయి కనుక వీడికి భర్త. భర్తే కదా, భరించువాడు భర్త. భర్త శబ్దానికి ఇదే అర్థం. అంతే కదా, ఉద్యోగం అంతా మా ఆవిడే చేస్తుందండి, వంట అంతా మా ఆవిడే వంతుండి, నేనేం చేయను, ఇచ్చింది తింటాను అనమాట భర్త శబ్దం అనకూడదు వాడికి. ఆవిడ పోషిస్తాడు గనక ఈయన గారిని భర్త అన్నారు. అలాగే చైతన్య రూపుడైనటువంటి జీవుడో క్షేత్రజ్ఞుడో ఈ ఇంద్రియాలని శరీరాన్ని పోషిస్తున్నాడు కనుక ఆయనకు భర్త. కానీ నిజమైన భర్త ఎవరో గమనించు. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు చెప్పిన మాటకు వెళ్ళండి. గతిర్భర్త ప్రభు సాక్షి, అక్కడ నేనే భర్త అన్నాడు. అంటే వీడు నిజానికి వాడే, లోపల ఉన్నది వాడు. వాడు వెలుగుతో చలామణి అయిపోతూ నేను ఏడుస్తున్నాం ఇక్కడ. ఈ నేనుగాడు ముందటి తిరిగి వాడి పాదాల మీద పడి కరిగిపోవలసిందేనండి ఇక్కడ. అంటే తర్వాత శబ్దం భోక్త. భోక్త అంటే ఏమిటి? అనుభవించేవాడు. ఇందాక ఏం చెప్పాం, అనుభవించేది ఎవరన్నా జీవుడిగా? ఇప్పుడు కూడా మార్చారా, భోక్త అనే చెప్పారు జీవుడినే. కానీ భోక్త అన్నప్పుడు చక్కగా మంచి అర్థాన్ని చెప్తున్నాడు. భోక్త అంటే ఏమిటో, అగ్నియుష్టవత్ నిత్య చైతన్య స్వరూపేణ బుద్ధేహే సుఖదుఃఖ మోహాత్మక ప్రత్యయాః సర్వ విషయాః చైతన్యాత్మగ్రస్తాః ఇవ జాయమానాః విభక్తాః విభావ్యంతే ఇది భోక్త ఆత్మా ఉచ్యతే. ఇదన్నిటి ఆత్మకే ఈ పేర్లన్నీ. ఆత్మనే దేహంతో కలిపి చూసినప్పుడు జీవుడు అంటున్నావు, దేహానికి వ్యతిరేకంగా చూస్తే క్షేత్రజ్ఞుడు పరమాత్మే అంటున్నావు. ఇప్పుడు ఆత్మ జీవుడు అర్థమైంది కదా, కలిపి చూడడం విడిగా చూడడం అంతే తేడా. ఇది మనం ముందు నుంచి ఉదాహరణ చెప్తున్నాం. కడవ నీళ్లలో సూర్యుడు ప్రతిబింబించినప్పుడు సూర్యుని నీళ్లతో కలిపి చూడడం ఒకటి, నీళ్ళకి వ్యతిరేకంగా చూడడం ఒకటి, రెండు. కనుక రెండు సూర్యులు ఉన్నారు. అది ఇలాగే కలిపి చూసినప్పుడు జీవుడు, విడిగా చూస్తే ఈశ్వరుడు అనేది కూడా రెండులాగా కనబడుతుంది, సూర్యుడు కొండలో సూర్యుడిలాగా. అక్కడే ఏకత్వం మనకు అర్థమైపోయింది. ఏకత్వం అర్థం అవడానికి నీళ్లు పారబోయక్కర్లే, కొండ పగలగొట్టక్కర్లే, ఎరుకుంటే చాలు ఇక్కడ. అలాగని శరీరం అనే కొండలో, మనస్సు అనే నీటిలో పరమాత్మ అనే సూర్యుడి కాంతి కలగ తలతళ్ళలాడిపోతుంది. వాడు జీవుడు, దాని మూలం తెలుసుకుంటున్నావు. అది నీటిలో ఉన్నప్పుడు కూడా కదలకుండానే ఉంది. ఆ సూర్యుడి లక్షణాలన్నీ నీటిలో ఉన్న సూర్యుడికి ఉన్నాయి, వికారాలు. అది గ్రహించడం కోసం చెప్తున్నాడు ఇక్కడ ఈ మాటని. కనుక భోక్త అని ఎందుకు అన్నారు అంటే అగ్నియుష్టవత్, అగ్ని యొక్క వేడిని దాని సమీప వస్తువు గ్రహిస్తుంది. గ్రహించినప్పుడు ఇది వేడిగా ఉన్నట్టు కనబడుతుంది. అదేవిధంగా ఈశ్వర చైతన్యాన్ని లేదా పరమాత్మ చైతన్యాన్ని పొందడం చేత అంతఃకరణం సుఖదుఖాలు పొందుతున్నాను అనుకుంటోంది. ఆ చైతన్యం లేనప్పుడు సుఖం లేదు, దుఃఖం లేదు. అది ఎప్పుడు మీకు తెలుస్తుందంటే నిద్రపోయినప్పుడు. నిద్రపోయినప్పుడు మీకేం తెలిసింది, ఎన్ని కళ్ళు వస్తాయో అంటే మళ్ళీ అక్కడ సుఖదుఖాలు ఉన్నాయి. మరో నిద్ర ఉందండి, గాఢ నిద్ర. అంటే ఉపన్యాసకు స్టేజీల వారీగా నిద్రపోయి ఉన్న అడగచ్చు. ఆ గాఢ నిద్రకి వెళ్ళిపోయాక ఏమవుతుందంటే ఏమీ తెలియదు. అంటే అప్పుడు బుద్ధి అంతఃకరణం పనిచేయట్లేదు. అక్కడ గమనించన్నాడు, బుద్ధి అంతఃకరణమే చైతన్యమైతే అది పనిచేయని ఒకనొక దశలో చైతన్యం ఉందా లేదా? ఉంది కనుక పొద్దున్న లేచి ఉన్నాను అనగలుగుతున్నాం. ఉంది అది. మరికొన్ని పనిచేస్తున్నాయి, ప్రాణం పనిచేస్తుంది మనం పడుకున్నంతసేపు, అవునా లేదా? అది ప్రజాగరహ అని పేరు చెప్పారు దాన్ని, ప్రజాగరహ. దానంత మెలకువగా ఎవరు ఉండట. మనం అప్పుడప్పుడు కునుకుతాం, నిద్రపోతాం. అది ఎప్పుడు నిద్రపోదండి, చచ్చే వరకు శరీరంలో తిరుగుతూనే ఉంటుంది పాపం. అంత గొప్పదో ప్రాణం. దాని పేరు ప్రజాగరుడు అని పేరు పెట్టారు భారతంలో పురంజన ఉపాఖ్యానంలో. చాలా విశేషమైనటువంటి అంశం, దాన్ని వదిలేద్దాం. దాని గురించి పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. ఇప్పుడు అంత వచ్చింది అంతఃకరణతోనే బాధ. అది గాఢ నిద్రలో అది పనిచేయట్లేదు, అప్పుడు ఇది పనిచేస్తుందిగా. అంటే అంతఃకరణంలోది జీవుడు అనుకుంటున్నావు, కానీ అంతఃకరణంలో అన్నిటికీ చైతన్యం ఇచ్చేవాడు ఏంటో తెలుసుకోవడం కోసం ఇది. కానీ భోక్త అన్నప్పుడు జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో సుఖదుఖాలు అనుభవిస్తున్నది అంతఃకరణం. అనుభవించడానికి కారణం ఏంటి? దానిలో ఉన్న చైతన్యం వల్ల. అయితే ఇది అనుభవిస్తుంటే చైతన్యం వల్ల అనుభవిస్తోంది కనుక చైతన్యమే భోక్త వలే కనబడుతున్నది ఇక్కడ అన్నాడు ఇక్కడ. అందుకే చైతన్యాత్మగ్రస్తాహ ఇవ అని మాట వేశాడు, అలాగా అన్నాడు. ఇది ఎలాంటిది అంటే ఒక ఉపమానం చెప్తారండి. అగ్నికి దగ్గర నీళ్లు పెట్టారనుకోండి, నీళ్ళు ఏమవుతాయి? వేడెక్కుతాయి. అందులో వేడే నీటిదా అగ్నిదా? అంటే నీకు అగ్ని కనిపించట్లేదు, దీనిలో వేడి కనబడుతుంది. దీని వేడి బట్టి సమీపంగా ఉన్నది అగ్ని. కనుక ఆత్మకు సమీపవర్తి బుద్ధి. అందుకే యో బుద్ధే ప్రతస్థ సహా అన్నారు, బుద్ధికి పైన ఉందని. బుద్ధికి పైన ఉన్నది ఆత్మ. కానీ ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యం నిప్పు లక్షణమైన వేడి నీటి కంటినట్లుగా ఆత్మకు అంటుంటున్నది ఆ చైతన్యం. ఆ చైతన్యం అక్కడ ఉండడం వల్ల అదే అనుభవిస్తున్నట్టున్నది. కనుక అప్పుడు అంతఃకరణలో జరుగుతున్న వృత్తులు ఏమున్నాయో, ప్రత్యయాహ అంటే వృత్తులు, అంతఃకరణ వృత్తులు. వృత్తులు అంటే పెద్ద పదం ఏం కాదండి, పనులు అని అర్థం. పనులు ఎరుకలు. అంతఃకరణ వృత్తులు అంటే సుఖము దుఃఖము అనుభవించుట. నేను ఇది తెలుసుకున్నాను, అది తెలుసుకున్నాను, ఇది నచ్చింది, అది నచ్చలేదు, ఇటువంటి జ్ఞానాలు. ఈ జ్ఞానాలు బ్రహ్మజ్ఞానాలు కావు, ఇదో జ్ఞానం అంత ఇక్కడ. ఈ జ్ఞానాలు ఎరుకులు అంతఃకరణ వృత్తులు ఇవి దేని వల్ల పనిచేస్తున్నాయి? వాడు భోక్త, అసలు భోక్త వాడు. వాడు వాడు గురించి తెలుసుకో. వాడిని ఏమన్నారు? ఉపద్రష్ట అనుమంతాచ భర్త భోక్త మహేశ్వర. ఎప్పుడు తీసుకెళ్ళిపోయింది ఎక్కడికో. అంటే ఇంకా జీవభావం పోయింది, వాడు మహేశ్వరుడే. నీ శరీరానికి నువ్వే మహేశ్వరుడు, కాకపోతే ఏమిటి అన్నాడు ఆయన. ఎందుకంటే నీ కార్యకరణ సంఘాతమైనటువంటి శరీరమంతా వ్యాపించి దీన్ని నిర్వహిస్తున్నవాడు ఈశ్వరుడు. కనుక ఇటు ప్రాణాలను, బుద్ధుల్ని, శరీరాలను నడుపుతున్నదంతా పూర్ణ చైతన్య స్వరూపమైనది. మిగిలిన జడములను తేల్చేశాడు కదా, చైతన్యమే జడాన్ని నడపగలదు. అంతే కదా, బండి నడుస్తోంది అంటే చైతన్య స్వరూపమైనటువంటి ఎద్దో గుర్రమో ఉండాలి. జడం చైతన్యాన్ని నడపలేదు, కనుక జడమైన దేహాన్ని నడుపుతున్న చైతన్య స్వరూపమేదో వాడిని క్షేత్రజ్ఞుడు అంటున్నావు. అది జీవుడు అని కలిపేసి చెప్తున్నావు, విడదీసి చూపిస్తున్నాడు ఆయన అంతే. నీ అసలు స్వరూపం చెప్పడం కోసం ఈ మాట అంటున్నాడు. మహేశ్వర, వాడే మహేశ్వరుడయ్యా అన్నాడు ఇక్కడ. మహేశ్వర శబ్దం ఎవరికి వాడతారండి? నిజానికి పరమాత్మ. మళ్ళీ వీడికి పడుతున్నాను ఇక్కడ. అంటే వీడు కూడా దేహేస్మిన్ పరహ, దేహేస్మిన్ పురుష పరహ తెలుసుకోగలిగితే వీడు మహేశ్వరుడే. అది వాడితో సమానమే, వాడే సమానమేమిటి? అయితే ఇక్కడ గమనిస్తూ సర్వాత్మత్వా స్వతంత్రత్వాచ్చ మహాన్ ఈశ్వరశ్చ ఇది మహేశ్వర. ఈ లోపల ఆత్మకి వీటి మీద ఆధారపడినట్టు కనబడుతుంది ఆత్మ. ఈ దేహం మీద ఉంది గనక దేహం మీద ఆధారపడినట్టు కనబడుతుంది, కానీ నిజానికి దేహం అంతా వ్యాపించింది కనుక సర్వాత్మత్వం ఉంది దానికి. అంతేకాదు దేహం లేకపోయినా ఉండగలదు కనుక స్వతంత్రం ఉంది. సర్వాత్మకత్వం స్వతంత్రత్వం రెండు ఉన్నాయి కనుక దీన్ని మహేశ్వర అన్నారు అన్నారు. ఇక్కడ మనం మొదటి నుంచి చెప్తున్న ఉపమానం గుర్తుపెట్టుకోండి, దీపం వెలుగు గోడ, గోడ మీద దీపం పడింది కానీ ఆ దీపంకి గోడ అలవాటు, కాంతికి గోడ అలవాటు అయిపోయి అయిపోయి ఆ గోడలో వికారాలను నాకున్నాయని కాంతి అనుకుందిట. ఆ కాంతిని జీవుడు అన్నారు. గోడతో మమైకం చెందిన కాంతి జీవుడు, అద్దంతో లేదా సూర్యునితో మమైకం చెందిన కాంతి పరమాత్మ. ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్పాను, సూర్యుడితో మమైకం చెందిన కాంతి పరమాత్మ, గోడతో మమైకం చెందిన కాంతి జీవాత్మ. ఇప్పుడు గోడతో వాడికి మమైకమా సూర్యుడితో మమైకమా ఉన్నమాట చెప్పండి. ఇక్కడ గోడ మీద కాంతి పడింది కనుక దాంతో కలిపి చూస్తూ గోడ వెలిగిపోతుంది అంటున్నావు, భ్రాంతది. కొంచెం ఆలోచిస్తే గోడ మీద వెలుగున్నంత మాత్రాన వెలుగు గోడది కాదు. ఈ వెలుగు వల్ల గోడలో ఉన్న ప్రతి వస్తువు నాకు తెలియబడుతున్నది, కానీ గోడకున్న కన్నాలు కానీ గోడకున్న రంగులు కానీ వెలుగుకు లేవు. ఆ వెలుగు సూర్యునిది, ఆయన ఎంతో ఇది అంతే అని తెలియాలా లేదా? అలాగే చైతన్యం దేహాదుడితో కలిసిపోయి ఈ దేహ వికారాలని తాను అనుకుంటూ ఉన్నంతకాలం జీవుడు, అది తన మూలస్వరూపమైనటువంటి సూర్యుని వంటి ఈశ్వరుడిని తెలుసుకుంటే అభేదం. కాంతి సూర్యుడు వేరా, అప్పుడు జీవాత్మ పరమాత్మ వేరు కాదు కదా. అద్వైత సిద్ధి అంత చక్కగా చూపిస్తున్నాడండి ఇక్కడ శంకర భగవత్పాల్ వారు. దాన్ని మనకి ఆయన ప్రతిపాదిస్తున్నాడు భాష్యం ద్వారా. ఆయనకి మాట ఇచ్చిన కృష్ణ పరమాత్మ ఆ భాషనే పలుకుతున్నాడు ఇక్కడ. అందుకు మన అసలు స్వరూపం ఉపద్రష్ట హనుమంత భర్త భోక్త మహేశ్వర అది. ఎందుకంటే భోక్తారం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం, నేనే భోక్తనని చెప్పాడు భగవానుడు. ఏమన్నా లేదా భోక్తాదేవో మహేశ్వర అంటాం, మరి ఉపచారాలు ఎందుకోసం? ఆయనే మింగుతాడని మహాగ్రాస మహాశన తెగ తింటాట ఆయన. అటు లలితాశాస్త్రంలో ఉంది, ఇక్కడ కూడా తెగ తింటాడు. భోజనం విష్ణు భోక్త భ్రాజిష్ఠుర్, భోజనం భోక్త సహిష్ణుర్ జగదాదిజ. అక్కడ లేడు భోక్త, నువ్వు భోజనం అనుకున్న ప్రపంచం అనుభవిస్తున్న పదార్థం భోజనం, అందులో ఆయన చైతన్యం లేదా, అది భోజనమే. భోక్త అయిన వాళ్ళు ఆయన లేడు. అహం వైశ్వానరోభూత్వ తర చెప్పబోతున్నాడు, తినేది మింగేది ఫస్ట్ ఆయనేట. ఆయన లేకపోతే నువ్వేది మింగలేవయ్యా బాబు, కనుక తింటున్నది ఆయనే అన్నట్టు కనబడుతుంది కదా. అందుకు భోక్త ఆయనే నిజానికి, కానీ సుఖదుఖాలు ఆయనకు అంటవు గనక నువ్వు ఆయన భోక్త అనడానికి లేదు. కానీ ఆయన లేకపోతే నీకు ఇవేవీ లేవు గనక ఆయన భోక్త అనక తప్పదు. ఇది తెలుసుకో ఇక్కడ. భోక్త మహేశ్వర, మహేశ్వర శబ్దం వాడాడు కదా. మహేశ్వరు వచ్చేటప్పటికల్లా మనకు ఒక్కసారి జర్క్ వచ్చింది, ఇదేదో భగవంతుడికి సంబంధించిన పేర్లు, మిగిలినవన్నీ ఉపద్రష్టం ఎప్పుడు వినలేదు కనుక ఓకే. హనుమంత ఇది కొత్త పదమే. భర్త భోక్త చూస్తుండే జీవుళ్ళగా కనబడుతుంది. మహేశ్వర అబ్బా ఈశ్వరుడి పేరు, అక్కడితో ఆగుతామా. పరమాత్మ తర్వాత మాట చూడండి ఇక్కడ. పరమాత్మ చూశారు ఇక్కడ, వాడే పరమాత్మ ఇంకా తేల్చేశాడు. ఇవన్నీ గ్రహించేస్తే పరమాత్మ తెలిసిపోయిందండి ఇక్కడ. ఎంత స్పష్టం, ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర. కనుక ఈ ఉపద్రష్ట అని, హనుమంతయని, భర్త అని, భోక్త అని, మహేశ్వరుడని, పరమాత్మ అని చెప్పబడుతున్నవాడు ఈ దేహములోనే ఉన్నటువంటి పురుషుడు, కానీ ఈ దేహానికి విలక్షణమైనటువంటి వాడు. అందుకే పరహ దేహేస్మిన్ పురుష పరహ, విలక్షణమైన వాడు అంటే ఆ నీటిలోనే ప్రతిఫలిస్తున్న సూర్యుడు కానీ నీటి కంటే వేరుగా ఉన్నాడు. అర్థమైపోయింది కదా. గోడ మీద పడుతున్న కాంతియే కానీ గోడ కంటే వేరుగా ఉన్నది. ఎన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుందండి. గోడ మీద పడుతున్న కాంతి గోడకు విలక్షణంగానే ఉంది, కానీ గోడ మీద విలక్షణంగా తెలిసినా గోడ మీద పడుతూనే ఉంది. ఈ పడుతున్నప్పుడు మనం కాంతిని ఒక్కసారి పెర్సానిఫై చేసుకుంటే ఆ కాంతి అనుకుంటారు గోడ మీద పడిపడి ఆ గోడకున్న రంగు, నాకేంటి నీ రంగులు, అయ్యో నాకు పెచ్చూడిపోయిందేంటి, ఇదేంటి నా కిటికీ ఊచలు తెరిచేస్తున్నారు అనుకుంటుంది. ఇలా కొంతకాలానికి ఆ కిటికీ ఊచ ఒకటి విరిగిపోయింది, అయ్యో నా ఊచ విరిగిపోయింది నేడుస్తుంది ఇక్కడ ఏది కాంతి. అప్పుడు ఎవడో వచ్చాడు, పిచ్చిదానా నువ్వు ఊచ విరిగింది నువ్వు విరగలేదన్నట్ట. ఇదేంటి నా ఊచ విరిగితే ఎవడో వచ్చి నీ కాలు విరిగింది, కాలు విరిగింది కదా నువ్వు విరగలేదు కదా అంటే ఎలా బాధ వస్తుంది అంటూ అంత బాధ వచ్చింది ఆ కాంతికి. ఆఖరికి వాడు చక్కగా బోధించాడు, నువ్వు గోడకు సంబంధించిన దానివి కావు, గోడ జడమే, అందులో ఉన్నవన్నీ కనబడ్డానికి కారణం నువ్వు. అందుకే ఈ చైతన్యత్వం అంతా కలగడానికి కారణం చైతన్యానివి నువ్వు. చైతన్యం కాంతే చైతన్యం, కనుక చైతన్యాన్ని నువ్వు అనగానే అవునా, కానీ ఈ చైతన్యం దానిక పట్టుకున్నాను కానీ అది అనుకున్నానంటే దాన్ని భ్రాంతి అంటారు. అయితే ఇది పోతే నేనేమవుతాను, ఇది పోయినా నువ్వేమీ అవ్వు, ఇక్కడ గోడ పగిలిపోయినా నీ కాంతికి ఏమీ లోట్లేదు, ఎందుకంటే ఏమీ కాని సూర్యుడు ఒకడు ఉన్నాడు, వాడికి చెందిందని చూడు నువ్వు, కావాలంటే అటు చూడు అందుట. ఇంతవరకు అది గోడ మీదే పడి బహిర్ముఖంగా పట్టుకుంది, బహిర్ముఖం అంటే ముందుకు కనబడేదే పట్టుకు వేలాడుతుంది, ఇంద్రియాల నుంచి ఏది చూసింది అదే పట్టుకుంది, కనుకనే అటే పట్టుకు వేలాడుతున్న నేను ఇప్పుడు తిప్పాడు గనక అటు తిరిగిందండి, ఇటు నుంచి అటు తిరగడమే ప్రత్యక్, అదే వచ్చింది బాధ. మన పెసరట్టు తిరగేయగలుగుతున్నాం కానీ బుద్ధిని తిరగేయలేకపోతున్నా వచ్చింది బాధ. ప్రత్యక్ ఇలా తిరిగేవోలేదో కాంతికి తెలిసింది, అమ్మా అక్కడేదో కాంతి ఉంది, కొంచెం నాకు దీనికి పోలుకుంది అనుకుందిట, అది కాంతిగా ఉంది నేను కాంతిగా ఉన్నాను అంటే ఓహో దాని పార్ట్ ఏమో నేను అనుకుందిట. పిచ్చిన ఆయన పార్ట్ కాదండి, మన గదిలోకి వచ్చాను కదా అంటే పార్ట్ గదికి కానీ నీకు కాదు అనగానే అప్పుడు వెనక్కి తిరిగింది, చూసి ఆ కాంతి ఆకాశమంతా వ్యాపించిపోయింది. ఇంత వ్యాపించిపోయినటువంటి సర్వవ్యాపకమైన ఆ కాంతి సూర్యుడు, ఆహా సూర్య భగవాన్ నమస్కారం చేసే, నమస్కారం ఏంటి నువ్వే నేనన్నాడు ఆయన. అప్పుడు ఆ కాంతి ఆయిందే అని తెలుసుకుంది. ఆ స్థితి ఇప్పుడు మనం చెప్తున్న మొత్తం ఇది కదా. ఆ కాంతి పేరే ఆత్మ, ఆ కాంతి పేరే జీవుడు, ఆ కాంతి నిజానికి మహేశ్వరుడు. సూర్యునితో కలిసి ఉన్నప్పుడు, సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు మహేశ్వరుడు, సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు పరమాత్మ. కానీ ఎప్పుడు కలిసి ఉన్నాడు వాడు? ఎప్పుడు కలిస్తే అప్పుడు అర్థమైంది కదా. కనుక మనం ఎప్పుడూ పరమాత్మ స్వరూపులమే. గోడతో తాదాత్మ్యం వదలాలి, దేహంతో తాదాత్మ్యం వదలాలి. గోడతో కలిపి కాంతిని చూస్తే జీవుడు, ఈశ్వరుడితో కలిపి కాంతిని చూస్తే పరమాత్మ. అంతే స్పష్టమైపోయింది ఇక్కడ, అటు తిరగాలి. అని దేహేస్మిన్ పురుషపర, ఎవడైతే ఇది ప్రకృతి ధర్మం, ఇది గుణముల ధర్మం అని తెలుసుకుంటాడో, ఇవి నా ధర్మం అని మాయలో పడ్డు అన్నాడు ఇక్కడ. ఉదాహరణకి ఊచ ఊడుటి కిటికీ ధర్మము, పెచ్చు ఊడుటి గోడ ధర్మము, నా ధర్మము కాదని తెలిసిందనుకో పెచ్చు ఊడిపోయినా బాధపడదు, పెచ్చు ఊడిపోయినా కాంతి అలగుడిదని బాధపడదు. అదేవిధంగా ఇవి ప్రకృతి ధర్మములు, ఇది గుణధర్మము అని తెలుసుకుని వికారాలు, ఇచ్ఛా ద్వేషము సుఖము ఇవి ప్రకృతి ధర్మాలు, నా ధర్మం కాదు అనే ఎరుక కలిగితే ఈ గుణసంగము వదులుతోంది, దానికి ప్రకృతి సంగం వదిలిపోతుంది, వీటిలో ఉన్నప్పటికీ బంధింపబడదు అన్నాడు ఇక్కడ. ఆ మాటే యయేవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైస్సహ సర్వధా వర్తమానోపి నస భూయోభిజాయతే. ఈ విధంగా పురుషుని ప్రకృతిని గుణములతో సహా ఎవడు తెలుసుకుంటాడో, మాట చాలా జాగ్రత్తగా వాడేయండి, గుణములతో సహా, గుణములతో సహా ప్రకృతిని తెలుసుకోవాలి. అంటే పంచభూతముల నుంచి మొదలుకుని గుణముల వరకు చెప్పినదంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, గుణముల వల్ల కలిగిన వికారాలు కూడా గుర్తు తెచ్చుకుంటే, ఆ విధంగా ప్రకృతిని, ఈ విధంగా పురుషుని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సర్వధా వర్తమానోపి, వాడి వ్యవహార జీవితంలో ఏ విధంగా సంచరించినా మరి మళ్ళీ వాడు పుట్టడు. నస భూయోభిజాయతే, మరి వాళ్ళు పుట్టడు. ఎందుకంటే తాను ఒకసారి సూర్యునిదని తెలుసుకున్నాక కాంతి సూర్యునితోనే ఉన్నది, అలాగే పరమాత్మతో అని తెలిసిన తర్వాత అది ఈ గోడ ఉన్నంతకాలం అందులో ఉన్నప్పటికీ గోడ పోయినా సూర్యుడితోనే ఉంది. అదేవిధంగా ఈ దేహాదులు పతనమయ్యే వరకు ప్రారంధవశాత్తు ఈ ఎరుక కలిగిన జ్ఞాని ఇది ప్రకృతి ధర్మంగా, ఇది గుణధర్మంగా చూస్తూ సాక్షిగా ఉపద్రష్టగా హనుమంతగా భర్తగా భక్తగా మహేశ్వరుడుగా పరమాత్మగా అందులో ఉంటాడు. ఈ దేహాదులు పతనమైపోతే మరి దేహం ధరించడు, మరి పుట్టడు అని మాట చెప్పారు ఇక్కడ. మరి వాడు పుట్టడండి ఇక్కడ. మరి ఇంతవరకు వ్యవహరించారు కదండి, అంటే జ్ఞానం కలిగిన తర్వాత వాడికి ప్రారంధవశాత్తు ఆయు ఉంటే ఈ శరీరంలో ఉంటాడు, పనులు చేయొచ్చు జనకాదుల వలె, శంకర భగవత్పాదుల వారి వలె. ఆయనని పనులు చేయలేదు, శాస్త్రాలు వేశాడు, గ్రంథాలు వేశాడు, ఇవి నిజంగా బంధించేవే, కానీ ఆయన్ని బంధించవు. ఎందుకంటే తాను బ్రహ్మమునని ఎరుకతో కూడి ఉన్నాడు గనక లోక సంగ్రహార్థం చేశాడు ఈ పని, లోకక్షేమమునకై, కనుక ఆయన బంధింపబడ్డు. ప్రారంధవశాత్తు చేసిన అది బంధింపు చేయదు గనక వాడికి మరి జన్మ ఉండదు అనే మాట చక్కగా చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు మనం గమనించవలసినది ప్రధానమైన అంశం, ప్రకృతితో మనకి ఎటువంటి అనుబంధం ఉంది అది భగవాన్ ఇక్కడ వివరిస్తున్నాడు. సంయోగం అనే మాటలో తర్వాత వివరించబోతున్నాడు. ఈ రెండింటి సంయోగంతోనే జగత్తంతా నడుస్తోంది అనే మాటని ఆయన చెప్తాడు. అక్కడ మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనకిప్పుడు తెలిసిన విషయం వరకు మన అసలు స్వరూపము దేహాదులతో కలిపి చూస్తే జీవుడు, ఈ తాదాత్మ్యం ఉన్నంత కాలం ఈ దేహం పోయినా మరొక దేహం వస్తూనే ఉంటుంది. ఈ తాదాత్మ్యం ఎవడు వదులుకుంటాడో వాడు ఈ దేహంలోనే పురుష పరహ అని తెలుసుకుంటాడు. వాడి దేహం పోయినా మరి దేహాలు ధరించడు. ఈ దేహంలో ఉన్నా దేహంతో తాదాత్మ్యం ఉండదు కనుక దుఃఖం అనేది పడుకుండదు, వాడు ఆనందంగా ఉంటాడని చెప్పాడు. అయితే ఈ స్థితి ఎలా వస్తుంది? ఉపన్యాసం వింటే అర్థమైపోయింది. గోడ కాంతి దీపం పెట్టారు కనుక కాదుట. దానికి మార్గములు ప్రధానంగా ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. నాలుగు మార్గములతో నీ అసలు స్వరూపం తెలుసుకోగలవు. ఇవాళ ఉదాహరణలు చెప్పి శాస్త్ర ప్రమాణములు చూపిస్తూ వివరించాం కనుక జీవుడు ఈశ్వరుడు ఒకటే అని ఆనందం కలిగిపోయింది కదా. చాలు, ఇది అర్థమైన పరోక్ష జ్ఞానం, అది సంతోషమే. అనుభవానికి రావాలంటే మాత్రం ముందు 30 లక్షణాలు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఈ నాలుగు చెయ్యాలి అన్నాడు. ఇక్కడ చూసారా, ఇది చేయాలి, అప్పుడు నువ్వు తెలుసుకోగలవు. ఇక్కడే తెలుసుకోవాలి, ఎక్కడో కాదు. ఈ సాధనలు ఇప్పుడే చేయి, ఇక్కడే తెలుసుకుంటావు. ధ్యానేన ఆత్మని పశ్యంతి, ధ్యానముతో ఆత్మ యందు చూస్తావు. అంటే నీ అంతఃకరణంలో ఆ పరమాత్మ యొక్క అనుభూతిని నువ్వు తెలుసుకోగలవు అని. కొంతమంది ధ్యానముతో కేచిత్ ఆత్మానమాత్మన ధ్యానేన పశ్యంతి, కొంతమంది ఆత్మచేత ఆత్మను ధ్యానముతో చూడగలరు. అంటే ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మ చైతన్యం వల్లే తెలుసుకోవాలిగా, కానీ ఆత్మ వల్లనే తెలుసుకుంటున్నావు. అంతేకాదు, నువ్వు వ్యవహరిస్తున్నంత బుద్ధి నేను అనుకుంటున్నావు కదా, ఆ బుద్ధిని నువ్వు ధ్యానముతో సంస్కరించు. సంస్కరించబడిన బుద్ధి పరమాత్మను తెలుసుకోగలదు, కానీ బోధ బుద్ధికే. ఆ బుద్ధి ఏ చైతన్యాన్ని గ్రహిస్తోందో ఆ చైతన్యాన్ని గ్రహించమని బుద్ధికి చెప్తున్నాడు ఇక్కడ. అటు నుంచి చైతన్యం పట్టుకుని ఆ చైతన్యంతో లోకంతో లావాదేవీ పెట్టుకుని అటు తిరిగితే ఎలాగయ్యా? నీకు ఎవడి చైతన్యం ఇచ్చారో వాడితో లావాదేవీ పెట్టుకో, నీ చైతన్య స్వరూపం తెలుస్తుంది. ఇంకా బుద్ధి చైతన్యముగానే మిగిలిపోతుంది. అంటే ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన. కొంతరు ధ్యానంతో ఆత్మచేత ఆత్మను తెలుసుకుంటున్నారు, కొంతమంది సాంఖ్యయోగంతో తెలుసుకుంటున్నారు, కొంతమంది కర్మయోగంతో తెలుసుకుంటున్నారు. ఇలా కూడా తెలుసుకోలేని కొందరు గురువుల్ని ఆశ్రయించి వారి మాట మీద నమ్మకంతో తెలుసుకుంటున్నారు అన్నాడు ఇక్కడ. అంటే మూడు చేత కాకపోతే నాలుగోది చేయమన్నాడు ఇక్కడ. ఆచార్యుడిని ఆశ్రయించాలి, ఆచార్యుడు చెప్పిన మాట పట్టుకోవాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి. వాళ్ళు శృతిపరాయణులు. వారి నాలుగు మార్గముల ద్వారా వారి స్వస్వరూపమైన నన్ను తెలుసుకుంటున్నారు అంటున్నాడు కృష్ణుడు. వాడు స్వస్వరూపమైన నన్ను అంటే దేహాదుల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు, దేహ తాదాత్మ్యం చెంది జీవుడు అనిపించుకుంటున్నవాడు ఈ విధమైన సాధన, ముందు 30 లక్షణాలు తెచ్చుకుని ఇప్పుడు చెప్పినటువంటి ధ్యానము, సాంఖ్యము, కర్మ లేదా గురువును ఆశ్రయించి వాక్యశ్రవణం చేసి వాటి మననం చేయడం, వీటి ద్వారా నన్ను స్వస్వరూపముగా అనుభవానికి తెచ్చుకుంటున్నారు. ఇక్కడే ఇప్పుడే వాడు అనుభవానికి తెచ్చుకుంటున్నాడు అన్నాడు. అయితే ఈ ధ్యానం అంటే ఏమిటి, ఈ సాంఖ్యం అంటే ఏమిటి, ఈ కర్మ అంటే ఏమిటి అంటే ఇంతవరకు 26 రోజులు చెప్పింది ఏమిటి, అదే చెప్పుకున్నాం. కర్మయోగం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఏకరూ పెట్టేంగా, కానీ కొంతమేరకైనా తేటగా చెప్పుకోవాలి కదా. అది చెప్పుకుని అధ్యాయం పరిపూర్ణం చేసుకుని తర్వాత అధ్యాయానికి రేపు ప్రవేశిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రహ్మణా సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనా సధనా సంతు జీవంతు సదా శతం. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణీ పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. గీతాచార్యాయ మంగళం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.